శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీ మల్లిన సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రినిగా మీ ముందుకు వచ్చిన నా పేరు జయదుర్గ. శ్రీ వద్దిపత్తి పద్మకర్ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా పోలిన సూర్యారావు గారిని వేడుకుంటున్నాము.
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
గురువుగారు చెప్పవలసింది ఎంతో ఉంది, వారి సమయం తీసుకోదలుచుకోలేదు. రెండే రెండు మాటలు చెప్పి నా పరిచయ వాక్యాలు ముగిస్తాను. మహాభారతం వింటుంటే వ్యాసుడు ఎంత బాగా పాత్రలను తీర్చిదిద్దుతాడో కదా అనిపిస్తుంది. ఆ పాత్రలే నేటికి నిజ జీవితంలో పేపర్ చూస్తుంటే చాలు మనకు కనిపిస్తున్నాయి. మహాభారతంలో ఇద్దరు మేధావులు ఉన్నారని పెద్దలు చెబుతారు, ఒకరు ధృతరాష్ట్రుడు, మరొకడు ధర్మజుడు. ఒకరు తన తెలివి చెడు పనులకు కపటాలుగా వాడగా ధర్మజుడు లోక కళ్యాణార్థం వాడాడు. నిన్నటి రోజు ప్రసంగంలో మనం చూసాం ధృతరాష్ట్రుడు ఎంతో సూక్ష్మమైన విషయాన్ని ఎంత తెలివిగా గ్రహించాడో. ధర్మరాజుకు సంపదలు రావడానికి కారణం రాజసూయాగం చేయగలిగిన బలవంతులైన తమ్ములు ఉండటం అని మనం అనుకుంటాం. కాని అసలు కారణం ధర్మజుని శీలం అని నిన్న ధృతరాష్ట్రుని మాటల ద్వారా తెలుసుకున్నాము. అంత తెలివిగల ధృతరాష్ట్రుడు పుత్రప్రేమతో గుడ్డివాడై తన అధికారం వాడి అయినా కొడుకుని సరిదిద్దుకోలేదు. అతను కర్ణశకునులతో కలిసి తిరిగి చెడిపోతుంటే చూస్తూ ఊరుకున్నాడే తప్ప దండం వాడి సరిదిద్దలేదు. కొడుకు అహంకారానికి అడ్డు అదుపు లేకపోయినా రాజ్యాంగ విషయాల్లోకి పరిధికి మించి ప్రవేశించిన మిన్నకున్నాడే తప్ప వారించలేదు. అంత తెలివైన ధృతరాష్ట్రుడు కొడుక్కి మేలు చేస్తున్నానని భావించాడే తప్ప భవిష్యత్తులో అతని సర్వనాశనానికి తనే కారణమవుతానని తెలుసుకోలేకపోయాడు. నేడు మన కనుల ముందు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే భారతం గుర్తుకురాదా? నేటి ధృతరాష్ట్రుడు అన్యమతాల్లోకి మారకుండా పద్మాకర్ గారి వంటి వారి వద్ద శాంతి పర్వం విని ఉంటే వారి జీవితం, వారికి ప్రాణసమానులైన వారి జీవితం మరోలా ఉండేది కదా, ఉండేది కాదు కదా అనిపిస్తుంది. చివరిగా ఒక విషయం, చిన్న మోటార్ సైకిల్ నడపాలంటే లైసెన్స్ కావాలి, చిన్నపిల్లలకు పాఠాలు చెప్పాలంటే ట్రైనింగ్ కంపల్సరీ, గుడిలో పూజారిగా ఉండాలంటే అర్హత ఉండాలి, ఇక ఇంజనీర్, డాక్టర్, పైలట్ వంటి వాటికి అర్హత సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు కృషి చేయాలో మనకు తెలుసు. మా ఈ చిన్ని కంపెనీలో ఉద్యోగం చేయాలంటే 10th పాస్ అవ్వాలి, వారం నుంచి 10 రోజులు ట్రైనింగ్ తీసుకోవాలి. అటువంటప్పుడు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు నిర్ణయించే రాజకీయ నాయకులకు ఏ అర్హత, ట్రైనింగ్ కానీ అక్కర్లేకపోవడం ఎంత విచిత్రం. ఎక్కడో మన పెద్దలు, రాజ్యాంగ సృష్టికర్తలు తప్పు చేస్తున్నారనిపిస్తుంది. దొంగలు, మోసగాళ్ళు, రౌడీలు, హంతకులు నాయకులు కాగలుగుతున్నారంటే మన విధానంలో ఎక్కడో లోపం ఉంది. మనం సరిదిద్దుకోవలసిన సమయం వచ్చింది. నిన్నటి రోజున భీష్ముడు కేవలం ఒక ఉద్యోగిని నియమించుకునేటప్పుడు ఎన్ని పరిశీలించాడో చక్కగా చెప్పాడు. కాబట్టి మన నాయకులకు అందరికీ పద్మాకర్ గారి చేత ఒక 10 రోజులు శాంతి పర్వం మీద కంపల్సరీ క్లాసులు నిర్వహించి తరువాత వారికి పరీక్ష పెట్టి 1st క్లాసు వచ్చిన వారికే పాలించే హక్కు అని నిర్ణయిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. అలా చేయడానికి గురువుగారికి ఎటువంటి అభ్యంతరం ఉండదని మేము భావిస్తున్నాము. భారతాన్ని విని గౌరవించే మనం దుర్యోధనులు వంటి నాయకులను విసిరికొడదాం, ధర్మజుని వంటి నాయకులను వెతికి తెచ్చుకుందాం. శాంతి పర్వం ఇంత ఆసక్తికరంగా ఉంటుందని మాకు నిన్నటి వరకు తెలియదు. గురువుగారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మనం ఇంకా తెలుసుకోవాల్సిన ధర్మసూత్రాలు ఎన్నో ఉన్నాయి, మరి గురువుగారి ద్వారా విందామా? ఇప్పుడు శ్రీ వర్ధిపతి పద్మాకర్ గారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాము.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రిం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. సమస్త సన్మంగళాని సంతు. అత్యంత పవిత్ర ధర్మగ్రంథం శ్రీకృష్ణ స్వరూపం ఈ భారత గ్రంథం, అనుదినము భారతం ప్రవచనం చేసే ముందు నేను, వినే ముందు మీరు అందరం కూడా చెప్పేది చెప్పించేది శ్రీకృష్ణుడని ఒక ఊహ మర్చిపోకుండా, అలనాడు భీష్ముడి శరీరాన్ని అవహించి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడి చేత అత్యద్భుతమైన నీతులు చెప్పించి విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించిన కృష్ణుడే ఈ సర్వానికి మూలం అనే విషయాన్ని మర్చిపోకుండా ఆయనకి నమస్కరించుకుని గుర్తుంచుకుని వెళ్ళాలి. ఆ మహానుభావుడే ఇప్పుడు జయదుర్గా అనిపించాడనమాట. నిజంగానే అందులో ఉన్న విశేషాలు అటువంటివి, ప్రతి వ్యక్తి అనుక్షణం భారతాన్ని గుర్తు తెచ్చుకుంటే వాడి జీవితం బాగుపడుతుంది. సాత్వికులైన వాళ్ళు ఇందులో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుని ఆనందిస్తారు, అసాత్వికులు అసహ్యించుకుంటారు. అందుకే ధర్మరాజు లాంటి ఉత్తమ శ్రోతకి ఉత్కృష్టుడైన గురువు భీష్ముడు దొరికాడు. పేరుకి తానే గురువు అని పెట్టేసుకున్నంత మాత్రం చేత ఎవడు గురువు అవడు, పెట్టుకోకపోతే వాడు లఘువు అవడు. అంచేత తనకి తానే నేను గురువు కవిని లేక లఘు కవిని అనుకుంటే వాడు గురువు కాడు లఘువు కాడు. గురువు అనే ఎవడనాలి? సాక్షాత్తు కృష్ణుడు లాంటి వాడు ఇవ్వాలి, పరమ పూజ్యులైన భక్తులు అందరూ అనాలి. అందరి చేత గురువు అనిపించుకున్నాడంటే ఆ మహానుభావుడు భీష్ముడు ఎంత గొప్పవాడు ఆలోచించండి. ధర్మరాజు గారికి ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ పనికొస్తాయి. వీటిని ఏమంటారంటే మహాభారతాన్ని నిత్య సత్యములు అంటారు. అసలు అన్నిటికంటే డబ్బు చాలా గొప్పది. ఆ డబ్బుని పవిత్రంగా వాడితే, లేకపోతే దానంత అపవిత్ర వస్తువు మరొకటి ఉండదు. తన్న కొల్లది ఉపాయం బుల్లు పొన్నరీచి ధనవంతుడగుట భూపగుణము నిర్ధనుని నిజ ప్రజయును గై కొన్నదు విరోధులును సరకు గొనరు కుమారా. ధర్మరాజా తన ఉపాయాన్ని బట్టి అక్రమ మార్గంలో వెళ్లకుండా సక్రమ మార్గంలో ప్రతివాడు ధనాన్ని సంపాదించాలి. అలా ధనవంతుడవడం మహారాజుకి తప్పనిసరిగా అవసరం. డబ్బు లేకపోతే నిజప్రజయును గైకొనదు అంటే రెండు అర్థాలు ఇక్కడుంది. అసలు కవిత్వం రాయటం అంటే తిక్కన గారి ముందు ఇంకెవడైనా బలాదూరని ఎందుకన్నారంటే, మహారాజుకైతే ఇది ఏమనాలి, ఆయన పరిపాలించే ప్రజలు, ప్రజలు ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే ఇచ్చి దరిద్రపు గవర్నమెంట్ అంటారు. రాజుగారి దగ్గర డబ్బు లేదురా వీడేం పరిపాలిస్తాడని తిడతారు, డబ్బు లేనివాడు ఎందుకు పనికిరాడని. రెండవ అర్థం ప్రజ అంటే సంతానం. మన దృష్టిలో మన పిల్లలు ఉన్నారు, దిక్కుమాలిన తండ్రి ఒక్క రూపాయి సంపాదించలేడు, మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, సరిగ్గా చదువుకోనివ్వడంలా అని తిట్టుకుంటారు కదా. కాబట్టి ఇక్కడ కన్నబిడ్డలు సంతోషించరు, ప్రజలు సంతోషించరు, అసలు ఎవ్వరూ పట్టుకోరు, చివరికి విరోధులు కూడా లెక్క చేయరు. విరోధులు సహజంగా మనం ఎంత వద్దనుకున్నా మనం గొప్పవాళ్ళం అయ్యే కొద్దీ విరోధులు పెరుగుతూ ఉంటారు. ఈ విరోధులు పడగొట్టడానికే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యక్తి మోక్షానికి ఎదగాలనుకుంటే కింద కాళ్ళొచ్చుకులాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆత్మీయులు అనుకున్న వాళ్ళతోటే ఇంకా ప్రమాదం. ఇంకా విరోధులు చెప్పేక్కర్లా. కాబట్టి విరోధులు కూడా ధనం లేకపోతే లెక్క చెయ్యరు. గనక ఏదో ఒకనొక మంచి మార్గాన్ని క్రమశిక్షణని అనుసరించి కృషి చేసి కష్టపడి సంపాదించవలసిందే. ఇవాళ 10 వైర్లు మీరు చుట్టారు అమ్మయ్య అని బోర్డులో పేరు వచ్చిందని సంతోషించకూడదట. ఇవాళ 10 వచ్చింది, రేపు 20 చేయాలనుకోవాలట. అలా ఏ రోజుకు ఆ రోజు ఇంకా 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 పెంచుకోవాలి. వీడు చెప్పాడు జ్ఞాని ఇక్కడితో అయిపోయింది నా కృషి అనుకోకూడదు, ఇంకా ఇంకా ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేయాలి. ఏ రంగాన్ని ఎన్నుకున్నా ఆ రంగంలో తనని మించిన వాడు లేకుండా ఉండడానికి ఎప్పుడు కష్టపడవలసింది. మీరేమో మీ ఫ్యాక్టరీకి సంబంధించిన రంగంలో పైకి రావాలి. డాక్టర్ గారు ఆయన ప్రాక్టీసులో ఆయన మించిన వాళ్ళు లేకుండా ఉండాలని ఆయన ప్రయత్నించాలి. ఉపన్యాసకులలో పద్మాకర్ గారిని మించిన వాళ్ళు లేకుండా ఉండాలనే ఊహతో నేను ప్రయత్నం చేయాల్సిందే. చెప్పవలసి చెప్పేశాను, ఎట్లో పెట్టారు కాబట్టి ఇంకెందుకు భారతం, నేను ఇంట్లో కూర్చోకూడదు, అప్పుడు వీడి పని అయిపోతుంది. యావజ్జీవితం జ్ఞాన సంబంధమైన ధనాన్ని ఆర్జించడానికి, అంటే కేవలం డబ్బు కాదు జ్ఞాన ధనార్జన అన్నారు, అందుకే దాన్ని సంపాదించవలసిందే. ఇప్పుడే ఉన్నది ఒక ఇబ్బంది, ఈ సంపాదించేటప్పుడు గొప్పవాడయ్యేటప్పుడు ఎవడిని నమ్మొచ్చో ఎవడిని నమ్మకూడదో కొంచెం చూడాలి. అది ఎవడిని పెడితే వాడిని కూడా ఉన్నవాడిని అందరినీ నమ్మేయకూడదు. ఆ నమ్మడం నెత్తి మీద పెట్టుకోవడం కూడా ప్రమాదమే. ఇప్పుడు ధర్మరాజు గారికి ఒక అనుమానం వచ్చింది. అసలు బలవంతుడైన ఒక శత్రువు ఉన్నాడనుకుందాం, అటువంటిప్పుడు మనకి కష్టం వస్తే ఎలా బయటపడాలి. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక కష్టం వస్తుంది, డబ్బు పోవటమో గౌరవం పోవటమో లేక ప్రాణాపాయ స్థితి రావడమో వస్తుంది. అలాంటప్పుడు తేలికగా ఈ కష్టం నుంచి బయటపడడం ఎలాగా అని అడిగాడు. అదే చెబుతున్నాను వినయితే, ఈ విషయంలో ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదనేది సమయాన్ని సందర్భాన్ని బట్టి బుర్రకి పదును పెట్టి ఉపయోగించుకోవాలి. ఇవన్నీ మేము చెప్పినా నీవు ఆ సందర్భాన్ని బట్టి దీన్ని ఉపయోగించుకున్నాడు ఆయన. నేను చెప్పిందే ప్రామాణికం అనుకోకు, ఇవి నీకు ఉపయోగపడతాయి కానీ దీన్ని ఉపయోగించుకోవలసిన బాధ్యత నీదే. కారు డ్రైవింగ్ నేర్పేటప్పుడు ఏబీసీ అని నేర్పుతారు, ఇవన్నీ నమ్మేసి మీరు అది ఓహో నాకు అన్నీ తెలిసాయంటే చస్తాం. రోడ్డు మీద మనం నడపడం మొదలెడితేనే మనకు వస్తుంది, అప్పటి వరకు రాదు. ఏ అంటే యాక్సిలేటరు, బి అంటే బ్రేకు, సి అంటే క్లచ్ అని చెప్పాడు ఒక ఆవిడ. ఇది విని నాకు ఏబీసీలు తెలిసిపోయాగా నేను డ్రైవ్ చేయొచ్చా అంది. అది తెలిస్తే డ్రైవ్ చేస్తావా? ఎన్నాళ్ళు కష్టపడితే కాస్త రోడ్డు మీద ట్రాఫిక్లో పెడితే వీడికి డ్రైవింగ్ తెలుస్తుంది. ఈ ధర్మములన్నీ తెలిసినా ఈ చెప్పేవాడు పక్కన కూర్చుని డ్రైవింగ్ నేర్పేలాంటి వాడే, కానీ నీ అంతటా నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవలసిందే. ఉదాహరణకి చెబుతున్నా విను, పూర్వం ఒక అత్యద్భుతమైన అరణ్యం ఉంది, కీకారణ్యం ఉంది, అనేక జంతువులు హాయిగా స్వేచ్ఛగా తిరిగేవి. ఆ అడవిలో ఓ పెద్ద లాగ ఉన్నది. లాగ అంటే కన్నం, ఎలక కన్నం. ఈ కన్నంలో పల్లితుడు అని పేరు కరిగిన ఒక ఎలకగారు ఉండేవారట, ప్రొఫెసర్ మూషికరావు ఆయన పేరు. ఈ ఎలకగారు హాయిగా కొద్ది రోజుల పాటు సుఖంగానే ఉంది. దీని కర్మగాలి, ఇది సుఖంగా స్వేచ్ఛగా హాయిగా ఆహారం తింటూ ఉన్న సమయంలో భగవంతుడు ఏంటంటే ఎవడిని ఎక్కువ సుఖంగా ఉండనివాడు, మధ్యలో కాస్త గిల్లుతూ ఉంటాడు వాడిని, లేకపోతే వీడు దారిలో ఉండడు, అహంకారం వస్తుంది కదా. అందుకని ఏం చేస్తాడంటే ఓ శత్రువుని పెడతాడు పక్కన. అక్కడికి రోమసుడని ఒక పిల్లు వచ్చింది. ఈ పిల్లి కూడా మామూలు పిల్లి కాదు, కాస్త అడవి పిల్లులు అని ఉంటాయి, అడవి పిల్లుల్ని జంగు పిల్లులు అని అంటారు. అమ్మో అవి చాలా భయంకరమైనవి, బావురు పిల్లులు. అవసరమైతే ఒక్కోసారి పులులతో కూడా ఫైటింగ్ చేయగలవు, యుద్ధం చేయగలవు, అటువంటి పిల్లది. ఆ పిల్లు వచ్చిందిట. ఇంక ఈ రోజు నుంచి దీనికి స్వేచ్ఛ పోయింది. హాయిగా సుఖంగా ఈ అడివంతా నాదనుకుని తిరిగేవాణ్ణి. దొండకాయలు తిన్నాను, బెండకాయలు తిన్నాను, దుంపలు తిన్నాను, నా దుంప తెచ్చడానికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా అని తిండికి రావడానికి భయపడుతూ చాలా జాగరూకతతో ఉండేది. సహజంగా శత్రువు ప్రాణం తీస్తాడని తెలిస్తే అన్ని వేషాల్లోనూ, అన్ని విషయాలలోనూ, అన్ని సందర్భాల్లోనూ జాగరూకులై ఉంటారు. ఎవరైనా స్వేచ్ఛ పోయింది కనుక హాయిగా కావలసి వచ్చినప్పుడు జీడిపప్పు కోడి తినడానికి వెళ్ళడానికి కుదిరేది కదా దానికి. పాపం ఎలకలకి జీడిపప్పు కోడి అంటే చాలా ఇష్టం. నేను చెబుతాను ఈసారి ఉండరాజవరంలో దొరుకుతుందని. అంచేత ఆ అడవిలోంచి ఇక్కడికి అక్కడి నుంచి తవ్వుకు వచ్చేయచ్చు. ఇవి పాపం కొంచెం బెంగ పెట్టుకున్న సమయంలో హఠాత్తుగా కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కదా. అడవిలో ఒక బోయేవాడు, వేటాడేవాడు రోజు వచ్చి వలలు వేసి చిన్న చిన్న బుట్టలు ఉంటాయి ఎలకల్ని పిల్లుల్ని పట్టుకోవడానికి. ఆ సజ్జల్లో జంతువులు పడిపోయేలాగా ఏం చేస్తారంటే పైన మూత తీసి ఉంచుతారు. ఆ మూతకు తాడు లాంటి స్ప్రింగ్ ఒకటి కడతారు. ఏదన్నా వస్తువు అందులో దూరితే బరువు టక్కని తలుపు మూసుకుపోతుంది. ఇంకా తలుపుని ఎవడ తీయలేడు. ఇటువంటి సజ్జలు, ఉరులు, కత్తులు, కటార్లు పుచ్చుకుని ఈ అడవిలో ఈ పలితుడు, రోమసుడు తిరిగే ప్రాంతంలో మధ్య మధ్యలో వల్లేసి పిట్టల్ని వాటిని పట్టుకుపోయేవాడు. ఒకనాడు ఈ ఎలకని ఎప్పుడు తిందామా అని పొంచి ఎదురు చూస్తున్న రోమసుడనే పిల్లి వాడు వేసిన వలలో ఇరుక్కుపోయింది. వాడు వల అలా పెట్టాడు, ఈ తెలివికి కిందకి రాగానే టక్కన బరువుకి వల దాని మీద పడిపోయింది, వలలో ఇరుక్కుపోయింది, బయటికి రాలేక అయ్యో నా బతుకులు అయిపోయిందే, ఎంత బతుకు బతికి చివరికి ఈ దిక్కుమాల నడువులో బోయవాడి చేతిలో పడి చచ్చిపోతున్నాను అని ఏడ్చిందిట. కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా, నా చిన్నప్పుడు జోగన్నపాలెమని నేను ఆ ఊళ్ళో పుట్టా, అంతా ఆలూరివారు ఆ ఇంట్లో, ఆ ఊళ్ళో మంచి ఫ్రీడమ్ ఫైటర్స్. అక్కడ మా బిల్డింగ్ పక్కనే పిల్లుల్ని వేటాడి తినేవాళ్ళు వచ్చేవారు. వాళ్ళు ఏదో అనేవారు రోజు నండి పిల్లుని కొట్టేయటం, ఆ కాళ్ళు కాల్చుకుని ఎదురుగుండా, అబ్బా నాకు ఆ దృశ్యం గగురు పొడుస్తుంది అనమాట. మా ఐదారు మనుషులు ఇలా ఉంటారని పిల్లిని చంపేసి ఆ కాలు పీకేసి కాల్చి తేగలు తింటారు మీరు అలా తినేసేవారు వీళ్ళు. అప్పుడు ఈ భారతం కథ గుర్తొచ్చేది అనమాట నాకు. చిన్నపిల్లవాడినైనా భారతం నాన్నగారు చెప్పడం వల్ల, చిన్నప్పటి నుంచి ఉన్న సంస్కారం వల్ల, భగవంతుడు ఇచ్చిన వరం వల్ల ఇవన్నీ చదవడం ఒక వరం. ఎందుకు చెబుతానంటే పిల్లుల్ని కూడా తింటారా అని చాలామందికి అనుమానం, వలవేసి పట్టికెడతారా అని. పిల్లులు కాదు, దొరికితే ఏదైనా తినే జాతి ఉంది, అందులో చైనా వాళ్ళు నెంబర్ వన్. మీకు సరదా పుడితే మా తమ్ముడు ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నాడు, ఇంకొక 4 నెలలు ఉంటాడు, వెళ్ళండి శుభ్రంగా. చక్కగా వేయించి పెడతారు, పాములు చర్మాలు తీసి లోపల ఉన్న సన్నని నరాలన్నీ వేయించి నూడిల్స్ పెడతారు అన్నమాట. అక్కడ సేమ్య ఉప్మా, మీకు ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ దరిద్రం. అక్కడ నానా తిండి తింటారు. అలాంటి దుర్మార్గుడి పోయేవాడు ఆ వాడు పెట్టిన వలలో ఇరుక్కుపోయింది పాపం పిల్లిగారు. ఏడుస్తోంది, నా బతుకులు అయిపోయింది, చివరికి వీడికి ఆహారం అయిపోతున్నానేనని. ఇంతవరకు ఇది ఎదురుగుండా ఉండడం వల్ల భయపడి జాగ్రత్తగా కన్నంలో దాక్కుని అప్పుడప్పుడు ఆహారానికి బయటకు వచ్చి నిత్యం చస్తూ బతుకుతోందిగా ఎలక, అమ్మయ్యా నా శత్రువు వల్లో ఇరుక్కుపోయింది అని అనుకుని దర్జాగా బయటకు వచ్చేసి దాని ఎదురుగుండా, ఏ రోజు నన్ను ఏడిపిస్తావా, అచ్చికచ్చిగా భయం అంటే ఏమిటో తెలిసిందా అని ఇలా చంకలు కొట్టుకుని, దాని కాళ్ళే చంకలు అనమాట, ఇలా కొట్టుకుని అటు ఇటు తిరిగేసి దర్జాగా దుంపలు తింటూ కొరుక్కుంటూ దాని మీద నుంచి ఎగరడం మొదలెట్టింది. దీనికేమో కసి, ఏం చేయలేదు, ఇరుక్కుపోయింది వల్ల. ఇక్కడ భగవంతుడు మళ్ళీ తిన్నగా ఉంటాడా? ఈ అహంకారంతో ఎలక తిరుగుతుంటే ఈ ఎలకని పైనుంచి చూచింది ఓ పెద్ద అద్భుతమైనటువంటి పక్షి, గొడ్లగోబ. ఆ సమయంలోనే మరో పక్క నుంచి వచ్చింది ఓ ముంగిస. ఈ రెండు, ఈ ఒక పక్కనేమో ఈ పక్షి, ఈ పక్క నుంచేమో ముంగిస. ముంగిసకి ఎలక దొరికిందంటే కొరుక్కు తినేస్తుంది. ఈ రెండు రావడం మొదలుపెట్టే. ఇప్పటిదాకా స్వేచ్ఛగా ఎగిరి గంతులు వేస్తున్న ఎలక హడిలిపోయి, ఓ అరి భగవంతుడా, తిన్నగా ఉండక పిల్లి వల్లో పడిందని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి గంతులు వేశాను, రెచ్చిపోతే ప్రమాదం అనే విషయం మర్చిపోయాను, ఇప్పుడు ఏం చేయను, ఈ క్షణంలో తప్పించుకునే అవకాశం లేదు, ఎందుకంటే సరిగ్గా కన్నం దగ్గర పక్కనే ఉంది పక్షి గొడ్లగోబ. ఈ పక్కన చూస్తే అత్యంత భయంకరమైన ముంగిస, నేను అందులోకి వెళ్లేలోపు పట్టేసుకుంటాయి, ఏది పట్టుకున్నా చచ్చిపోతాను, ఇప్పుడు ఎలా అనుకుని మంచి తెలివితేటలతో ఉపాయాన్ని ఆలోచించి కష్టంలో పిల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. పిల్లి పిల్లి, నీకు కర్మగాలింది, బోయవాడు వచ్చాడా, వాడు నిన్ను చంపి తినేస్తాడు, నిన్ను రక్షించి నన్ను రక్షించుకునే మార్గం చెబుతా విను. నేను నువ్వు వల్ల ఉన్నావు కదా, నీ ఒళ్ళో కూర్చుంటాను నీ దగ్గరే, నీ ఒళ్ళో ఉన్నంత వరకు పొరపాటున కూడా ఈ ముంగిస, ఈ పక్షి దగ్గరికి రావు, అవి వెళ్ళిపోగానే నీ వల్ల నేను కొరికేస్తాను, నువ్వు చెట్టెక్కేద్దు కానీ. ఏమంటావనగానే, అయ్యో నీలాంటి ఉత్తముడు దొరకడం నా అదృష్టం, ఎంతకంటేనా వచ్చి నా కాళ్ల మధ్యలో కూర్చో, ఎలాగో మూతిప్పి తినలేదు కదా, కాళ్ల మధ్యలో కూర్చో దర్జాగా, కానీ నా ప్రాణం రక్షించు, గిలగిల్లాడిపోతుంది, ఒళ్ళంతా దడదడలాడిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, అయ్యి బాబోయ్ బైపాస్ చేయించుకోవాలి, అంత నొప్పిగా ఉంది, రక్షించు రక్షించందిట. ఇది వెంటనే వచ్చి చేతుల్లో కాళ్ళలో కూర్చుంది. పాపం పక్షి ముంగిస, దీన్ని తిందామనుకున్నవి ఆశ నిరాశ అయ్యి పిల్లి దగ్గర ఉండగా వెళ్లాలంటే భయం, అది చీల్చి చెండాడేస్తుంది రెండింటిని కూడా, అందుకని కాసేపు తచ్చట్లాడి వాటి దారిన వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోగానే పిల్లిగారు ఏమన్నారు, నాయనా నేను నిన్ను రక్షించాను, ఆ శత్రువులు వెళ్ళిపోయాయి, నువ్వు నాకు తాళ్ళు తొందరగా కొరికి వల కొరికేయి, కొరికేస్తే నేను కూడా పైకెక్కేస్తాను చెట్టు అందిట. ఇది కొరకలేదు, ఎంత అన్యాయం ఇది, నమ్మిన వారికి ద్రోహం చేస్తావా, విశ్వాస ద్రోహం చేస్తావా, నీ ప్రాణం కాపాడానంటే. ఒక్క విషయం చెబుతున్నా విను, నేనెప్పుడూ ద్రోహం చెయ్యను, కానీ నాకున్న భయం నాకుంది, ఇప్పుడు గనక నేను నీ వల కత్తిరించాననుకో, పొద్దుటి నుంచి ఈ వలలో ఇరుక్కుపోయి నకనకలాడిపోతున్నావు, నువ్వు జీడిపప్పు కొడి మింగినట్టు నన్ను మింగేస్తావు. అదే దూరం నుంచి పోయేవాడు దగ్గరకు వచ్చేలోపు నిన్ను పట్టుకున్నాను, ఆ వల కొరికాననుకో, వాడిని చూచిన భయంతో నువ్వు చెట్టెక్కేస్తావు, వాడు ఎదురుగుండా ఉంటే నువ్వు నన్ను చంపడానికి సిద్ధపడవు, నీ ప్రాణభయం నీది గనక. అందుకని బోయేవాడు వచ్చేదాకా నేను ఎదురు చూస్తున్నాను, ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వై ఇల్లంది, దానికి ఇంగ్లీష్ వచ్చు. అందువల్ల ఇదంది, అయ్యయ్యో వాడు వచ్చేసాడంటే నువ్వు సరిగ్గా కొరకపోతే చచ్చిపోతానందిట, ఇలా మాట్లాడుతూ ఉంటే దూరం నుంచే కుక్కల్ని, వేట కుక్కల్ని వేసుకుని చేతిలో పలుగు కర్ర పార ఇటువంటి సామగ్రి పుచ్చుకుని మహాభయంకరుడై రెండవ యముడిలా వచ్చేస్తున్నట్ట కిరాతకుడు. వాడిని చూస్తే మరో మృత్యుదేవత యముడే. బాబోయ్ బాబోయ్ అందది, టక 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 ఇది ఏం చేసింది, ఉరి కొరికేసింది, వలంతా కొరకగానే ఈ పిల్లి చెంగును చెట్టెక్కేసింది, ఇది కన్నంలో దూరిపోయింది. బోయవాడు వచ్చి, పోయే పిల్లి పోయింది, పోతే పోయింది, నా వలంతా కొరికేసింది, దిక్కుమాలక, అయ్యో ఈ వల మళ్ళీ ఎంత ఖర్చు పెట్టాలరా దేవుడా అని ఏడ్చుకుంటూ నిరాశగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే పిల్లిగారు మళ్ళీ చెట్టు మీద నుంచి కిందకి దిగి, మిత్రమా అంది, ఎవరు బాబు మీరు అందుటే ఇలక, నేను నీ ప్రాణం రక్షించాను, నువ్వు నా ప్రాణం రక్షించావు, ఈ రోజు నుంచి మనిద్దరం స్నేహితులం కలిసి ఉందామనగానే, చాలు నాయనా చాలు, నేను నీకు భోజ్యం, నువ్వు నాకు భోక్తవి, భోక్త అంటే తినేవాడు, నువ్వు నన్ను తినేవాడివి, నేను నీకు ఆహారాన్ని, మంచి తియ్యని మామిడి పండు దొరికితే షుగర్ పేషెంట్ కానివాడు ఆ పండును వదిలిపెడతాడా, లటుక్కుని తినేయడు, ఆహారం దొరికితే ఆకలి కొన్నవాడు విడిచిపెడతాడా, అప్పుడేదో నా ప్రాణాపాయ స్థితిలో నిన్ను ఆశ్రయించాను, నువ్వు నన్ను ఆశ్రయించావు, ఇద్దరికీ చెల్లు, దీన్ని నిమిత్త స్నేహము అంటారు, అంటే ఒక పని కోసం టెంపరరీగా స్నేహం, ఆ పని అయ్యాక పట్టించుకోకూడదు. ప్రయాణంలో ఉన్నవాడు కాసేపు కాలక్షేపానికి దారిలో ఎవడన్నా తగిలితే మాట్లాడతాడు, స్నేహం శాశ్వతం అవుతుందా, అవ్వదు. మనం చూస్తూనే ఉంటాగా రైల్లో ఎక్కుతాం, మన పక్క పెర్తవాడు ఏదో కాసేపు కబుర్లు చెబుతాడు, అందుకని వాడికి మన ఏటీఎం కార్డు పిన్ నెంబర్తో సైతం ఇస్తామా, ఇస్తే చస్తాం, ఇన్ని ఇబ్బందులున్నాయి, వాడితో ఎంతవరకు అవసరమో అంతవరకే. మనది నిమిత్త స్నేహం, పైగా మనది శత్రుత్వం, జాతి వైరం అనవగా, నేనంత క్రూరాత్ముడనే, ఏనంత దురాత్ముడనే, మానుగన్నను నమ్ము నాగమానకు మనుమా, నేనంత దుర్మార్గుండా నన్ను నమ్ము అంటే నేను పొరపాటును కూడా నమ్మలేను. అదేమిటయ్యా, ఉపకారికి ఉపకారం చేస్తాను తప్ప అపకారం చేస్తానా, ప్రాణం నిలబెట్టిన నిన్ను తింటానా అంటే, అప్పుడు చెప్పిందిట, ప్రస్తుతానికి నీ మనస్సులో కృతజ్ఞత ఉండొచ్చు, కానీ అది ఎప్పటికీ శాశ్వతం కాదు. మంచి ఆకలిగొన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో ఎదురుగుండా ఉన్న ఆహారాన్ని నమ్మి విడిచిపెట్టడు. అయ్యో అరటిపండ నిన్ను బయట పారేస్తానంటాడా, చటుక్కుని తినేస్తాడు. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకో, నువ్వు కూడా దీన్ని నీతిగా భావించు, అలాగే నువ్వు నడుచుకో, నేను నడుచుకుంటా. నమ్మదగనివారి నమ్మకయున్నది తగిన వారినైన తద్ద నమ్మియుండ తగదు, తన్ను నొరులు నమ్మెడునట్ల ఉండి వరుల నమ్మకునికి నీతి. అసలు నమ్మకూడని వాడిని ఎప్పుడు నమ్మకు, కొంతమంది మీద మనకు నమ్మకం ఉండదు, వాడిని ఎప్పుడు నమ్మకూడదు. తగిన వాళ్ళని మనకి విశ్వాసపాత్రులు అనుకుందాం, కొంతమంది మనకి చాలా ఆత్మీయులు, కానీ ఆత్మీయుల్ని కూడా పూర్తిగా నమ్మకూడదు. ఎందుకంటే ఏ సమయంలో బుద్ధి ఎలా మారుతుందో తెలియదు. మన గుట్టుమట్లన్నీ నిజంగా వీడు ఆత్మీయుడు అని నమ్మి చెప్పామనుకోండి, ఏదో గుర్తివారు అంటే నాకు అభిమానం అని నమ్మి ఆయనకు చెబితే తిన్నగా ఉంటాడు నమ్మకం ఉంది, రేపు పొద్దునెప్పుడో తెక్కొస్తే తీసుకెళ్ళి ఎవడకో చెప్పచ్చు, చెప్పలేము. అంటే ఎంత గొప్పవాడిలో అయినా ఒక్కోసారి అలాంటి బుద్ధి వస్తుంది, నేనే మీకు ఆత్మీయుణ్ణి. కానీ కాలం బలహీనత, అటువంటిప్పుడు ఏమనిపిస్తుంది, ఆ రహస్యాన్ని ఎక్కడో లీక్ చేయాలనిపిస్తుంది. అందుకని రహస్యం ఎప్పుడు ఇద్దరి దగ్గరే ఉండాలి. రెండవది, అసలు దీనికంటే ముందు ఎంత ఆత్మీయుడి దగ్గరైనా పూర్తిగా గుట్టుమట్లు ఇవ్వకూడదు. తనని ఇతరులు నమ్మేటట్టు ఉండాలి, తాను మాత్రం ఇతరులను నమ్మకుండా ఉండడమే నీతి. ఎందుకంటే ఆ వ్యక్తి మనస్సులో ఎవరి మీద అభిమానముందో ఎవరి మీద తక్కువ ఉందో తెలియదు గనక. అందులో నీలాంటి పిల్లిని నేను నమ్మి నా ప్రాణం మీదకి తెచ్చుకుంటానా, పొరపాటున నమ్మను, మారు మాట్లాడకు, ఇంక నువ్వు ఎన్ని చెప్పినా నమ్మను అనగా సరే అని నిరాశగా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక ఇంకెక్కడ ఉండకూడదనుకుని రాత్రిపూట కన్నాలు తవ్వుకుంటూ ఈ అడవి నుంచి మరొక అడవికి దూరంగా ఈ పిల్లికి మళ్ళీ ఎప్పుడు కనపడని చోటుకి వెళ్ళిపోయిందిట ఈ ఎలక. ధర్మరాజా విన్నావు కదా, ప్రతి వ్యక్తి దీన్ని ఆచరణలో పెట్టాలి, అనుక్షణం జాగరూకుడై ఉండాలి. అందులో నీలాంటి మహారాజు రాజ్యపాలన చేసేవాడు ఎవరికీ పూర్తిగా పిలకివ్వకూడదు, ఇచ్చినట్టు ఉండాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఇంకొకటి, ఒక్కసారి ఎవరితోనైనా విరోధం వచ్చాక మాత్రం వాడి దగ్గరికి రానివ్వకూడదు, ఇది ఇంకా జాగ్రత్తగా ఉండు. ఎవరితోనైనా మనకు విరోధం వచ్చాక వాడేదో కారణం చేత మళ్ళీ మనకి దగ్గరైతే వీడు పాత పగ మర్చిపోడు, కొంపముంచుతాడు. ఈ విషయంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి కథ చెబుతున్నా విను. పూర్వం కాశీరాజ్యాన్ని బ్రహ్మదత్తుడనే ఒక మహారాజు గారు అత్యంత భక్తితో, శ్రద్ధతో, ధర్మంతో, నీతితో, నియమంతో, నిజాయితీతో పరిపాలించేవాడు. ఈ బ్రహ్మదత్తుడికి ఒక కొడుకున్నాడు. బ్రహ్మదత్తుడి మంచితనం విని పూజని అని పేరు కలిగిన ఒక గోరు వంక అక్కడికి వచ్చింది. రోజు రాజుగారిని, రాజుగారి బిడ్డల్ని ప్రేమగా చూసేది. ఈ పూజని దగ్గర ఒక గొప్ప విశేషం ఉంది. హిమాలయ పర్వతాలలో ఎవ్వరికీ దొరకని కొన్ని పళ్ళున్నాయి. ఆ పళ్ళు తిన్నవాడికి ఆరోగ్యం బాగుంటుంది, కొన్ని రోగాలు ఉండవు, దీర్ఘ రోగాలు రావు. ఉదాహరణకు మూలశంఖ వంటి రోగాలను కూడా తొలగించే కొన్ని ఫలాలు హిమాలయాల్లో ఉంటే ఈ పూజని రోజు ఆ పళ్ళు పట్టుకొచ్చి రాజుగారికి, రాజుగారి కొడుక్కి పెట్టేది. ఈ పూజని రాజుగారి మీద ఉన్న అభిమానంతో ఆయన్ని నమ్మేసి ఆయన ఇంటికి ఎదురుగుండా ఉద్యానవనంలో ఒక చెట్టు మీద గూడు పెట్టి గూట్లో పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లల్లో ఒక పిల్ల కొంచెం పెద్దదయ్యి కిందకి రాగానే రాజుగారి కొడుకుతో ఆడుకోవడం మొదలెట్టింది. రాజుగారి కొడుకు 2 రోజులు బాగానే ఆడాడు. దాదులు మెచ్చుకున్నారు. ఈ పళ్ళు తన పిల్లకి పెట్టేదిట, వాడికి పెట్టేదిట. ఈ రాజుగారి కుర్రాడికి ఏమొచ్చిందో ఓ రోజున తెక్కొచ్చి హఠాత్తుగా, వాడికి పెద్ద వయస్సు కాదు 10-12 ఏళ్ళు, గబుక్కను పక్కనున్న రాయి పెట్టి గబుక్కను కొట్టాడు. చచ్చిపోతుందనే ఊహ కూడా కాదు, మూర్ఖుడు వాడు, చిన్నపిల్లలతో అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆ పక్షి ఆ రాతి దెబ్బకి చచ్చిపోయింది పాపం. తల పగిలి చచ్చిపోగానే తల్లి ఏడ్చింది, ఎంత కటికవాడివిరా, అందుకే మహారాజులకు హృదయం ఉండదన్నారు, నా కొడుకు కంటే ఎక్కువగా హిమాలయాల్లోని పళ్ళు తెచ్చి నీకు అనారోగ్యం లేకుండా చేశాను, నీ తండ్రిని పోషించాను, ధర్మాత్ముడు మీ నాన్నని నమ్మాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో మానవుల్ని నమ్మకూడదని నిరూపించావు అని కసి తట్టుకోలేక, పిల్లాడు చచ్చిపోయాడనే బాధ తట్టుకోలేక ఆకాశ మార్గంలోంచి రివ్వుల కిందకి దిగి ఆ కుర్రాడి కళ్ళని తన గోళ్లతో పొడిచి పొడిచి పీకి పారేసింది. దాని కళ్ళు గోరువంక యొక్క గోళ్ళు చాలా పెద్దవి. ఆ పెద్ద పెద్ద గోళ్లతో కళ్ళు పీకేసింది. వాడి కళ్ళు పోగొట్టి ఆకాశ మార్గంలో ఎగిరి, మహారాజా, నిజాయితీగా ఉన్న విషయం చెప్పి మరీ పోతున్నాను, నీ కుమారుడు నా కొడుకును చంపేశాడు, ఆ బాధ తట్టుకోలేకపోయా, అందుకే నీ కొడుకు కళ్ళు పోగొట్టేశాను, ఇక నీకు నాకు సెలవు, రామ్ రామ్, నేను వెళ్ళిపోతానంది. అనబానే ఈయన తెల్లబోయి లోపల మహాబాధ ఉంది, కానీ గోరువంక ఇందులో నీ తప్పేమున్నది, చెల్లుకి చెల్లు, నా కొడుకు నీ కొడుకును చంపాడు, నువ్వు నా కొడుకు కళ్ళు పీకావు చంపకుండా. కళ్ళు పీకడం దోషం కాదు, నువ్వు పూర్వంలాగే నా స్థానంలో నాకు పళ్ళు ఇస్తూ నా సేవలు అందుకో అనగానే యగాదిగా చూసి, మహారాజా, నీవు ఎంత చల్లగా మాట్లాడుతున్నా నీ గుండెల్లో ఉన్న పగ నేను కనిపెట్టకపోలేదు. నేను నీ దగ్గరకు వస్తే దొరికితే ప్రాణం తీయాలనే కసి పెట్టుకుని పైకి నాటకం ఆడుతున్నావు. ఏ ముహూర్తంలో నీ కొడుకు నా కొడుకును చంపాడో ఆ ముహూర్తంలో నీ కుమారుడి మీద నాకు ద్వేషం వచ్చింది. నీ కొడుకు కళ్ళు పోగొట్టాను గనక ఇప్పుడు పూర్తిగా నా మీద వెర్రి ద్వేషం పెరిగింది. నీకు పైకి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా నీ మాటల వెనక ఉన్న విషం నేను కనిపెట్టకపోలేదు. అంత తెలివి తక్కువ దాన్ని కాను. ఒకసారి విరోధం వచ్చాక ఇక మనకి స్నేహం కుదరదు. ఏ క్షణంలో అయినా నీ పగ పెంచుకుంటావు, ఇంకా ఇంకా నా మీద ద్వేషం పెంచుకుంటావు, నన్ను చంపడానికే ప్రయత్నిస్తావు. పగ ఉంటే పాము ఉన్న ఇంటితో సమానం ఆ ప్రదేశం అన్నారు. వెళ్ళొస్తున్నాను, నన్ను క్షమించు, క్షణికోద్రేకంలో నీ కొడుకు కళ్ళు పోగొట్టినందుకు అని చెప్పి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. చూశావు కదా ధర్మరాజా, ఒకసారి విరోధం వచ్చాక వాణ్ణి నమ్మి వెళ్ళకూడదు. నువ్వు దుర్యోధనుడితో స్నేహం చేస్తానన్నా వాణ్ణి ఎందుకు నమ్మకూడదన్నారంటే, ఆ రోజుల్లో నీ సాటి వాళ్ళంతా చిన్నప్పటి నుంచి పరమ దుర్మార్గుడై నీ తమ్ముళ్ళని నిన్ను చంపాలనే ప్రయత్నించిన నీచుడు ఒకవేళ సంధి కుదిరినా వాడు మిమ్మల్ని అక్రమంగా మోసంతో ఏదో రకంగా చంపేవాడు తప్ప మిమ్మల్ని బ్రతకనిచ్చేవాడు కాదు. భగవంతుడి లీలా, వాడు నశించాడు, నువ్వు దానికోసం దుఃఖించకు. అన్నీ బాగుంటే మేము సంతోషించేవాళ్ళం, కాలప్రభావం ఇది అనగా ధర్మరాజు గారు కొంచెం దుఃఖాన్ని తట్టుకుని, ఆకలి అన్నిటికంటే చాలా భయంకరం అంటారు కదా, ఇది నేను అనుభవించాను. ఈ అరణ్య అజ్ఞాతవాసాలు చేస్తున్నప్పుడు, ఆకలి వేస్తున్నప్పుడు నియమ నిష్టలు ఉండవు. ఒత్తప్పుడు చాలా నియమంతో నేను ఏకాంతంగా భోజనం చేస్తాను, లేకపోతే ఈ నియమం ఉండాలన్నవాడు కూడా ప్రాణం పోతున్నప్పుడు ఈ నియమం పాటించకుండా ఉండొచ్చా, లేదా ప్రాణం పోయినా నియమం ముఖ్యమనుకుని చచ్చిపోవాలా? ఒక వ్యక్తికి నియమం ఉంది, ఎక్కడ పడితే అక్కడ తినడు అనుకుందాం కాసేపు, వాడికి ప్రాణం పోతోంది, ప్రాణం పోయేటప్పుడు కూడా నియమమే పాటించి చచ్చిపోవాలా, లేదా ఎక్కడ దొరికితే అక్కడ భోజనం చేసేయొచ్చునా అని అడిగితే మంచి ప్రశ్న వేసావు. ధర్మము ఆపద్ధర్మము అని రెండుంటాయి, ధర్మములలో సూక్ష్మములుంటాయి, అనగా కొన్ని సాగినప్పుడు మాత్రమే పాటించాలి, సాగకపోతే పాటించరాదు. ఇంట్లో ఉన్నంత వరకు సంపూర్ణాచారం మానవుడికి సాగుతుంది కనుక, ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు తూర్పుకు తిరిగి ఆచమనం చెయ్యంటే అలాగే చెయ్యాలి, ఇంట్లో ఉన్నప్పుడు నియమంతో శుచిగా అన్నం తినంటే అలాగే తినాలి. కానీ ఇదే బయట తిరుగుతున్నప్పుడు లేదు. నేనున్నాను 24 గంటలు విమానంలో ప్రయాణం చేసి ప్రతి సంవత్సరము ఒకసారో రెండుసార్లో వెడుతూనే ఉన్నాం, 4 సార్లు అయింది, మళ్ళీ 5వ సారి వెళ్ళాలి. ఇంతకాలం ప్రయాణం చేసి అమెరికా వెళ్ళేటప్పుడు దారిలో పొరపాటును కూడా మంచినీళ్ళు తాగనంటే చచ్చిపోతాం, అప్పుడు కాస్త కాఫీయో పండో ఏదో ఒకటి తినాలి. ఇంకా ప్రాణానికి నీరసం వస్తే ఆపద్ధర్మంగా ఏదో ఒకటి తినాలి అని శాస్త్రం చెబుతున్నది. దిగాక మళ్ళీ మనకి సాగుతాయి, అది ఆపద్ధర్మం ఏది ప్రయాణంలో. ఇంట్లో సర్వకాల ధర్మం కాబట్టి కష్టం వచ్చినప్పుడున్న ధర్మం వేరు, సాగనప్పటి ధర్మం వేరు, సాగినప్పటి ధర్మం వేరు. ఈ విషయంలో ఒక కథ చెబుతున్నా విను. పూర్వం త్రేతాయుగం పూర్తయి ద్వాపర యుగం వస్తున్న సంధికాలంలో 12 సంవత్సరముల కాలం ఏకధాటిగా వర్షాలు లేక భూలోకమంతా క్షామం వచ్చింది. క్షేమం అనే మాటే మర్చిపోయారు లోకంలో వాళ్ళు, ఎక్కడా తిండి లేక అలమటించిపోయారట, గిలగిలగలలాడిపోయారట, మనిషిని మనిషి పీక్కు తినే కరువు వచ్చి పడిందన్నారు. ఈ కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు, ఎండలు ఎక్కువైపోయాయి, ఎండలకి తట్టుకోలేక అందరికీ చెమటలు తెగకారిపోయి మంచినీళ్ళు కూడా దొరక్క చచ్చిపోయారు కొంతమంది. ఆ స్థితిలో మహాతపస్యాలి అయిన విశ్వామిత్రుడికి కూడా ఆకలి వేసింది, తట్టుకోలేకపోయాడు. ఈ ఆకలి నుంచి బయటపడడం ఎలాగా అని ఆలోచిస్తే అడివంతా వెతికట్ట పళ్ళు దొరుకుతాయేమో అని, ఎక్కడ దొరకల. అప్పుడు ఉండరాజవరం ఆయనకి తెలియదు, తెలుసుంటే ఇక్కడికి వచ్చేవాడు, ఏదో కాస్త పొగోడిదని బతికేవాడు పాపం. ఏం చేస్తాం, ఆ కాలంలో ఆయనకి ఎవరు ఈ ఊరుందని చెప్పలా. అందువల్ల తిరిగి తిరిగి తిండి లేక అల్లాడిపోగా ఓ చోట ఒక భయంకరమైన మాలపల్లి కనపడింది, బోయపల్లి కనపడింది. ఆ పల్లెలో ఎక్కడ చూచినా ఎండిపోయిన డొక్కలు, కుక్క మాంసాల వేళ్లాడగట్టబడి ఉన్నాయి. ఈయన పగలంతా దాక్కుని ఒక చండాలుడి ఇంటి దగ్గర పైనుంచి కిందకి ఇలా కుక్క మాంసాన్ని వేళ్లాడగట్టారు. ఆ వేళ్లాడగట్టిన మాంసాన్ని ఎక్కడుందో కనిపెట్టి పగలు అడిగితే మళ్ళీ సిగ్గు, ఇంత విశ్వామిత్రుడు చివరికి కుక్క మాంసాని కోసం వెళ్ళాడురా అంటారని, అందుకని దొంగతనంగా తిందామనుకున్నట్ట చేసే పని కూడా. అర్ధరాత్రి దాకా ఆగి అందరూ నిద్రపోయాక పొంచి పొంచి కుక్కలాగా జాగ్రత్తగా కుక్క మాంసం దగ్గరికి వెళ్ళి దానికి ఇలా తాడు కట్టి వేళ్లాడగట్టాడు బయటవాడు, ఎండకి ఎండుతూ ఉంటుందని. ఎండిన మాంసం అయితే నిలవ ఉంటుంది మరి, వాడు చెప్పాడు అక్కడ, నేను చెప్పలేదు. ఈ మాంసం అలా ఎండబెట్టిన చోటికి వెళ్ళి తాడు అలా ఎప్పబోతూ ఉండగా అప్పటిదాకా నిద్రపోతున్న వీడికి ఎందుకో మెలకు వచ్చింది. గబుక్కుని కత్తి తీసి, ఎవడవరా, నేను మెలకుగా ఉండి నిన్ను కనిపెట్టానరా, నీ ప్రాణం తీస్తాను, నా మాంసం ఎత్తుకుపోతావా అంటూ మాంసం యజమాని గారు కత్తి పుచ్చుకుని పైకి లేవగానే ఈయన హడిలిపోయి, నేనండి నేను అన్నట్ట. ఎవరో నువ్వు? ఆయన నేను విశ్వామిత్రుడు అన్నట్ట. ఒక్క దెబ్బకి వాడు కత్తి కింద పారేసి, అయ్యయ్యో, సృష్టికి ప్రతి సృష్టి చేసి వేల సంవత్సరాలు తిండి మాని తపస్సు చేసిన విశ్వామిత్రుడా, అంతటి విశ్వామిత్రుడు రాత్రి దొంగతనంగా నీచమైన కుక్క మాంసం అపహరించడం, ఆ పైగా పోనీ మాంసంలో కూడా ఏదో కాస్త మంచి మాంసం తీసుకోవచ్చు. కుక్క జాతిలోకే నీచమైనది, అది అసలు తినకూడదు. అటువంటి కుక్క మాంసం మాబోటి వాళ్ళం గతిలేక తింటున్నాం. నువ్వెందుకు దొంగతనం చేయడానికి వచ్చావంటే ఏం చెప్పమంటావయ్యా, లోకమంతా కరువుతో కాటకాలతో అల్లాడిపోతే తిండి లేక గిలగిల్లాడి ఇక చచ్చిపోతాను అనుకున్నాక ప్రాణాపాయ స్థితిలో ఈ మాంసానికి వచ్చాను. చచ్చ ఎంత ప్రాణాపాయ స్థితి అయితే మాత్రం ఏమిటే, ఇంకోటి ఇంకోటి దొంగతనం చేయొచ్చు కదా అంటే ఎక్కడ ఏమీ లేవు నాయన, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషుల్ని మనుషులు పీక్కు తినాలి, అందువల్ల అంత దుస్థితికి వెళ్లకుండా కుక్క మాంసం తిందామని వచ్చాను అనగానే, అయ్యా మీరేమో తపస్సు చేసి మహాద్భుతమైన బ్రహ్మర్షి అనే నామాన్ని సంపాదించారు, చిచ్చి ఈ కుక్క మాంసం మిమ్మల్ని తిన్నవని అన్నట్ట. ఒరే నీ భక్తి మండిపోను, నా బ్రహ్మర్షి పదం పక్కనట్టు, నేను చచ్చిపోతే ఇంకా నన్ను బ్రహ్మర్షి అంటే ఉపయోగం ఉంది, బతికుంటే విలువ తప్ప. నేను ఎంత పాపం చేసినా మళ్ళీ కరువు తీరాక ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపాలు పోతాయి, ఎంతటి పాపమైనా ప్రాయశ్చిత్తం వల్ల తొలగిపోతుంది, మంత్రజపం వల్ల తొలగిపోతుంది, పశ్చాత్తాపంతో తొలగిపోతుంది. నేను ఈ మాంసం తిన్న తరువాత మళ్ళీ కరువు తీరాక గాయత్రీ జపం చేసి సాధన చేసి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, పాప ప్రక్షాళన చేసుకుంటాను. నువ్వు నాకు ఆ మాంసం ఇమ్మన్నట్ట, ఏమైనా ఇవ్వలేనండి అన్నట్టే, నా మీద ఒట్టన్నాడు చివరికి వీడు, చచ్చినట్టు ఆ మాంసం ఇచ్చాట. అప్పుడు ఆయన ఆ మాంసం తిని ప్రాణం నిలబెట్టుకుని వాడికి ధన్యవాదాలు చెప్పి ఆ తర్వాత కరువు తీరాక బయలుదేరి మళ్ళీ తాను దానికి జపం చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఎవడైనా జపం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది, కానీ అలా అన్ని వేళలా ఉపయోగించకూడదు, ఇది ఆపద్ధర్మం. ఇది ప్రాణాపాయ స్థితిలో పరమ పూజ్యుడైన విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్నాడు. అర్థమైందా ధర్మరాజా? కాబట్టి నువ్వు కూడా ఆపద్ధర్మంగా ఒక్కొక్కప్పుడు ఎంత నియమం ఉన్నా ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదైనా తినవచ్చును, మళ్ళీ అన్నీ సాగినప్పుడు తినకూడదు. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ధర్మాలు రకరకాలు, అన్నిటికంటే ఉత్తమ ధర్మం కృతజ్ఞత. ఇదొక్కటి ఉంటే ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం అయిపోయినట్టే. పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పెద్ద కష్టం కూడా పడక్కర్లేదట. కృతజ్ఞత కలిగి ఉంటే వెంటనే వాడికి పాప ప్రాయశ్చిత్తం అయిపోతుంది. నెత్తి మీద పెట్టుకుని ఎవడైనా సేవ చేస్తే వాడిని గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా ఇంత అన్నం పెడితే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కలియుగంలో అది పూర్తిగా లేదు. అందుకే ప్రత్యేకంగా కృతజ్ఞత గురించి అన్ని చెప్పారన్నమాట. భారతం ఏంటి ఎక్కడైనా కృతజ్ఞత గురించి చెప్పారు. కృతజ్ఞనుడి శరీరం కుక్కలు కూడా ముట్టమనగానే ధర్మరాజు కృతజ్ఞత కృతజ్ఞత ఈ రెండింటికి సంబంధించిన విశేషాలు చెప్పు. ఎటువంటి వాడు కృతజ్ఞుడై లోకాన్ని పరిపాలిస్తాడు, చేసిన మేలు మరిచిపోయిన నీచాతి నీచుడు తనకి తన వంశానికి చెడ్డ పేరు ఎలా తెచ్చిపెడతాడు ఈ కథ చెప్పమనగానే అయితే చెబుతున్నా విను. బాగా పాతకాలంలో గౌతమ వంశంలో గౌతముడని ఒకడు పుట్టాడు. గోత్రం పేరే పెడతారు సహజంగా, అందుకని వాడు గౌతమ సుగోత్రంలో పుట్టడం వల్ల వాడికి గౌతముడని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి వాడు వేదాలు చదవలేదు, నీచుడు, చుట్టా బీడి సిగరెట్ కాల్చేవాడు, తాగుడు తాగాడు, ఇంకా చెయ్యరాని పనులన్నీ చేశాడు. ఇది అది అనడానికి వీలు కాని సప్త వ్యసనాలకి గురైపోయాడు వాడు. ఆశ్చర్యం ఏమిటి చెప్పమంటారా, ఇన్ని వ్యసనాలు ఉన్నవాళ్లే ఎక్కువ మంది ఇతరులకి నీతులు చెబుతూ ఉంటారు. నాకు ఇది ఇప్పటికి కూడా ఆశ్చర్యమే. అసలు కృతజ్ఞత ఎరగని వాడు కృతజ్ఞత గురించి చెబుతాడు. భారతంలో అలా చెప్పలా, కొంచెం జాగ్రత్తగా నువ్వు కూడా పాటించు అన్నారు. మనం పాటించకపోతే ఈ వాక్కుకి పెద్దగా విలువ లేదు. నేను మీకు చెప్పానంటే నేను పాటించాలి. ఎవడైనా అంతే, పదే పదే నువ్వు చుట్ట కాల్చొద్దు అన్నామంటే నువ్వు మానాలి ముందు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాలంటే వీడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మహానుభావుడు భీష్ముడు అలా జాగ్రత్తగా ఉన్నవాడు కనుక ఈ కథలన్నీ చెబుతున్నాడు. ఆ చెప్పేది కూడా ఎవరికి, ధర్మరాజుకి. ఆయన వింటాడు గనక, వినని వాడికి ఏం చెప్పినా ఒకటే, పొద్దునుంచి సాయంకాలం దాకా అన్నీ విని ఇష్టం వచ్చినట్టు పనులు చేసేవాడికి చెప్పినా ఉపయోగం లేదు. కాకపోతే చెప్పగా చెప్పగా ఎప్పుడో ఒకప్పుడు ఎవరిలో అయినా మార్పు వస్తుందని ఊహన్. ఈ గౌతముడు నీచాతి నీచుడై సప్తవ్యసనాలకి గురైపోయాడు. ఒకనాడు డబ్బంతా జోదంలో పోగొట్టుకుని కొంతమంది వ్యాపారులు వ్యాపారం కోసం విదేశాలకు వెళుతూ ఉంటే, అంటే ఉన్న దేశం దాటి ఇంకో చోటకి వెళ్ళడమే విదేశం. పూర్వం భారతదేశం చిన్న చిన్న దేశాలుగా కూడా విభజింపబడి ఉంది, అందుకని ఆ ప్రాంతం దాటితే ఇంకో చోటకి వెళితే చాలు. అలాగా కొంతమంది వర్తకుల గుంపుతో వెళ్ళాట. కొంత దూరం ప్రయాణం సాగింది. అడవుల్లో గుంపులు గుంపులుగా సాతు వెడుతోంది. సాతు అంటే వ్యాపారుల గుంపు అనర్థం. వ్యాపారుల గుంపుతో విడుతున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చింది ఒక భయంకరమైన ఏనుగు తన జనాన్ని వెంటబెట్టుకొచ్చిందిట. ఏనుగులకు కూడా పార్టీ ఉంటుంది. ఏనుగుల పార్టీలో అన్ని ఏనుగులే ఉంటాయి. కాకపోతే ఈ ఏనుగుల గుంపు అన్నీ దాడి చేయగానే ఇందులో వ్యాపారులు చాలామంది చచ్చిపోయారు, కొందరు పారిపోయారు. ఈ గౌతముడు కూడా అలోలక్షణ బతుకు జీవుడు అని పారిపోయి అడవిలో ఎటు పెడుతున్నాడో తెలియదు. కేకారణ్యంలో దారి తెలియదు, అసలు ఎటు పెడుతున్నామో ఎటు బయటకు వస్తామో తెలియదు. భద్రాచలం అరణ్యాల్లో దండకారణ్యంలో తిరిగితే తెలుస్తుంది. 1991 సంవత్సరంలో, అంటే ఇప్పటికి ఎన్నేళ్ళైంది, 21 ఏళ్ల క్రితం, నేనప్పుడు అక్కడ భాగవత సప్తాహం చేశాను సత్యనారాయణపురం అనే ఊళ్ళో. అయ్యా పగటిపూట సరదా కోసం అడవుల్లోకి వెడితే ఓసారి దారి తప్పి 4 గంటలు పట్టింది. చివరికి మేకలు కాసుకునేవాడు దారి చూపించాల్సి వచ్చింది బయటికి. దండకారణ్యంలో అస్సలు దారి తెలియదు, భయంకరంగా ఉంటుంది. సరిగ్గా భద్రాచలం నుంచి 45 కిలోమీటర్లు పెడితే సత్యనారాయణపురం, అది దాటితే మనకు మళ్ళీ చెర్ల అలా ఆ రూట్ అనమాట. మంచి వ్యవసాయవేత్తలు, దాట్ల సీతాపతిరాజు గారిని ఒక ఆయన ఆ రోజుల్లో చాలా ధర్మాత్ముడు ఉండేవాడు. ఆయన ఆ చిన్న వయస్సులో నన్ను ఎంతో ఆదరించినవాడు. ఎందుకు చెబుతున్నానంటే, అరణ్యములు ఇది మొదలు ఇది తుది ఎటెళ్లలో తెలియదు, మధ్య మధ్యలో చిన్ని చిన్ని కాలిబాటలు, చాలా అనుభవం లేకపోతే మాత్రం ప్రమాదం. వీడలా దారి తప్పి ఒక విశాలమైన మర్రి చెట్టు దగ్గరికి చేరాడు. ఆ చెట్టు మీద ఒక మంచి కొంగ ఉన్నది, తెల్లగా ఉంది, ముక్కెర్రగా ఉంది, పెద్ద పెద్ద కాళ్ళు గోళ్ళు ఉన్నాయి, సాత్వికమైన కొంగ. కొంగల్లో కూడా మంచి కొంగలు ఉంటాయి. ఈ కొంగ శాకాహారం తినే కొంగ అనమాట, ఎన్వి కాదు, వెజిటేరియన్ కొంగ. ఈ కొంగ ఈయన చూచింది, ఎందుండి ఏమి పనికై ఎందుల కరిగెదవు భూసురేశ్వర, ప్రీతింబొందితి నిన్నుగని తగియడు విందవయితి నాకు నీదు విధమున్ చెప్పుమా. నాయన బ్రాహ్మణోత్తమ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెడుతున్నావు, ఇప్పుడు ఏ ఊరు వెళ్ళాలి, సరే నువ్వు ఎక్కడికి వెడుతున్నావో ఏమిటో తెలిసినా తెలియకపోయినా నా ఇంటికి వచ్చావు, ఈ చెట్టే నా ఇల్లు, దీని మీద గూడు కట్టుకుని బతుకుతున్నాను, ఇంటికి వచ్చిన వాడిని గౌరవించమని శాస్త్రాలు చెబుతున్నాయి, కాబట్టి ఇప్పుడు నాకు విందవయ్యితి, నాకు అతిథివయ్యావు, బంధువయ్యావు, నీవు ఎందుకు వెడుతున్నావు అని అడిగితే వీడు నిజం చెప్పేశాడు. అయ్యా నేను పాపాత్ముడినండి, చిన్నప్పటి నుంచి వేదం చదవాల, జోదం తప్ప తాగుడు నేర్చుకున్నాను, అందరూ సోమపానం చేస్తే నేను సురాపానం చేశాను, ఇలా రకరకాల పాపాలు చేసి దరిద్రుండయ్యాను. నా దరిద్రం నాతో కాకుండా శనిగాడి కంటే ముందు శనిగాడు అడుగు పెడతాడని నేనేదో వర్తకుల గుంపులో కలిస్తే నా పాదం వల్ల వాళ్ళందరికీ నాశనం అయింది చెప్పాక కొంతమంది శనిపాదాలు ఉంటాయి, వాళ్ళు అడుగు పెట్టారంటే ఇతరులకు కూడా నష్టమే. అలాంటి నష్టాలు పొందాను. చివరికి ఒక ఏనుగు నా వెంట పడింది, ఆ ఏనుగు నన్ను చంపబోతూ ఉంటే పారిపోయి ఇక్కడికి వచ్చాను. ఆకలికి మాడిపోతున్నానండి అనగానే జాలిపడి, అయ్యయ్యయ్యో నాయన ఆకలేస్తుందా అని మంచి మంచి ఫలాలు అన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టిందిట. మంచినీళ్లు తామరాకు దొన్నెతో పట్టుకొచ్చి ఇచ్చింది. వీడు శుభ్రంగా తిన్నాడు, పడుకున్నాడు. ఏమిటి ఆలోచన నీకు, ఏం చెప్పమంటారండి, ఇప్పటికి ఈరోజు గండం గడిచి పిండం బయటపడింది, తిండి దొరికింది, రేపటి నుంచి డబ్బు లేదు ఎలా బతకాలా అని ఆలోచిస్తున్నాను, ఉన్న డబ్బు పోయింది, వ్యాపారులు ఆదుకుంటారంటే వాళ్ళు చచ్చిపోయారు పాపం నా దరిద్రపాదం వల్ల, ఇప్పుడు నాకు దిక్కు లేదు అనగానే ఆయన చిరునవ్వున వేట, విన్ను మిత్రుండును రజతము కనకము బుద్ధియును 4 కారణములు మర్త్యుని దారిద్రము వాయుటకని దేవగురుండు చెప్పే అన్నిటిలోన. ఈ సృష్టిలో మానవుణ్ణి రక్షించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్లలో మిత్రుడొకడు. ఒక్క మంచి మిత్రుడుంటే కష్టాలు పోయి సుఖం పొందవచ్చు. 2వది వెండి, 3వది బంగారం, ఈ మూడు కాకుండా 4వది తెలివితేటలు. అయితే మిత్రుడి సహకారంతో పైకి రావాలి, లేదా వెండి బంగారాలతో పైకి రావాలి. ఇవేమీ లేకపోతే మంచి తెలివితేటలే పెట్టుబడిగా ఐశ్వర్యం సంపాదించవచ్చు. మనిషి దరిద్రం తొలగడానికి ఈ 4 గురించి బృహస్పతి తన స్మృతిలో చెప్పాడు, దేవగురుండు చెప్పి బృహస్పతి చెప్పాడు. ఇప్పటికి కూడా బృహస్పతి స్మృతిలో 80,000 శ్లోకాల్లో ఇది 8వ అధ్యాయంలో 64వ శ్లోకం అన్నమాట. ఇది అందులో చెప్పాడు, తెలివితేటలు నీకున్నట్టు నాకు అనిపించట్లా మూర్ఖత్వం తప్ప. ఇంకా బంగారం వెండి ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తావు, అవి పోయాయి, ఇక మిగిలింది మిత్రుండి నేను. మిత్రుండెక్కుడు కాశ్యప పుత్రుడనగు నేను నీకు భూసురవరా, సన్మైత్రి అనుష్ఠించద పాత్రము కాకుండుదే అపార శ్రీకిన్. నేను నీకు రహస్యం చెబుతా విను. ఈ నాలుగింటిలో మిత్రుడు, వెండి, బంగారము, బుద్ధి అనే నాలుగింటిలో మిత్రుడే గొప్పవాడు. అందులో నేను నీకు మిత్రుణ్ణయ్యాను. ఇప్పుడు మామూలు మిత్రుణ్ణి కాదు, కాశ్యప సగోత్రంలో వాణ్ణి. అంతటి మంచివాణ్ణైన నీకు నేను ఆమాత్రం ఉపకారం చేయకుండా ఉంటానా? ధనం ఇవ్వకుండా ఉంటానా? బ్రాహ్మణోత్తమ, నీకు నేను ఈ రోజు నుంచి మిత్రుడినై వెలుగుతాను. నా వంటి వాడితో మైత్రి ఉంటే నీకు సంపదలు రాకుండా ఉంటాయా? అనగా, అయ్యా, నా అదృష్టం వల్ల దేవుడు ఇక్కడ గింటాడండి, చెప్పండి నాకు డబ్బు ఎలా వస్తుందనగా, ఇక్కడికి 40 మైళ్ళ దూరంలో రాక్షసరాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి విరూపాక్షుడనే రాక్షసరాజు అధిపతి, చాలా ఉత్తముడు ఆయన. అంతటి నియమనిష్టలు, వ్రతాలు చేసేవాళ్ళు ఉండరు. ప్రతి కార్తీక పూర్ణిమ నాడు 1000 మంది బ్రాహ్మణులకి తక్కువ కాకుండా భోజనం పెడతాడు. బంగారపు కంచంలో భోజనం పెడతాడు. మళ్ళీ ఆ కంచం కూడా 1 kg బంగారంతో తయారు చేసింది. గోల్డ్ మెడల్ అని ఇస్తారు కొన్ని చోట్ల, అందులో గోల్డ్ ఎంత గీకినా దొరకదు, మెడల్ దొరుకుతుంది తప్ప. అలా కాకుండా 1 kg బంగారంతో పళ్ళెం తయారు చేసి అందులో భోజనం పెట్టి ఈ పళ్ళెము ఇంకా కొంత దక్షిణ ఆ వ్యక్తులకు ఇచ్చేస్తూ ఉంటాడు. మంచి పండితులు, విద్యావంతులంతా కార్తీక పూర్ణిమ నాడు ఆయన దగ్గరకు వస్తూ ఉంటారు. ఆ మహానుభావుడు నా మిత్రుడు, నేను పంపానని చెప్పు, అతను నిన్ను గౌరవిస్తాడు, నీ దరిద్రం తీరేలాగా డబ్బిస్తాడు అనగానే ఇక వీడు పొంగిపోయాట. ఈయన మంచి లెటర్ కూడా కాగితం మీద రాసిచ్చాడు, పత్రం మీద ముక్కుతో గీకిచ్చాడు, సంతకం పెట్టిచ్చాడు. ఈయన అది పుచ్చుకుని, ఆహా, బ్రహ్మదేవుడు కష్టంలో సుఖం ఇచ్చాడయ్యా, ఏదో నేను దరిద్రుణ్ణేమో అనుకున్నాను, చిన్నప్పటి నుంచి కష్టాల పాలయ్యాను, నా వల్ల వర్తకులు పోయారనుకున్నాను, నీలాంటి మంచివాడు దొరకడం నా అదృష్టం అని పొంగిపోతూ వీడి దగ్గర సెలవు తీసుకుని దారిలో తినడానికి మళ్ళీ మంచి మంచి పళ్ళు కూడా తీసుకుని వెళ్ళాడు. వీడు వెళ్లేసరికి కార్తీక మాసం పూర్ణిమ వస్తున్నది. కార్తీక పూర్ణిమ నాడు రాక్షసరాజు విరూపాక్షుడు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి అనుష్ఠానం చేస్తాడు. మహాశివ పూజ చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పేదవాళ్లకి దానం చేస్తాడు. 1000 మంది విప్రులకి ఒకే పంక్తిలో భోజనం కూడా పెడతాడు. వీడు అక్కడికి వెళ్ళి, నేను కొంగ దగ్గర నుంచి వచ్చాను, ఆ కొంగ పేరు నాడీజంగుడు, పరమమిత్రుడు నాకు ఉత్తరం కూడా ఇచ్చాడు అనగానే ఈయన పొంగిపోయాట. మా మిత్రుడు నాడీజంగుడు అనే కొంగ దగ్గర నుంచి వచ్చావా, ఎంత అదృష్టవంతుడురా అని లెటర్ చూసిన తర్వాత వీడిని పూర్తిగా పరిశీలించాడు ఒకసారి. ఎందుకో ఆ రాజుగారికి వీడిని చూడగానే అసహ్యం కలిగింది. కొంతమంది దరిద్ర మొహాలు చూస్తేనే అసహ్యం. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఉత్తిని అన్నారా. సరే, నాకు అదంతా ఎందుకు అనుకుని, కొల్లమున్ను విద్యయు వృత్తము కలరూ పెరిగింపుమన్న కలగక తన్ను తెలియగ చెప్పే విప్రుండలగుండుగు అసురపతేయు అవికృతుడగుచున్. నీ కులం ఏమిటి, నీ విద్య ఏమిటి, నీ ప్రవర్తన ఎటువంటిదో నిజం చెప్పు, దాచకు అన్నట్ట. వీడు ఉన్న విషయం చెప్పేశాడు. పుట్టడానికి నేను విప్రుడి వంశంలో పుట్టానండి, చిన్నప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టు తిరిగాను, నాకేం వేదన రాదు, మీరు కొంపదీసి శ్రీ సూక్తమో పురుష సూక్తమో చెప్పమన్నా కూడా చెప్పలేను, అసలు నాకు ఏమీ చేత కాదు, సంకల్పం కూడా చేత కాదు అనగానే కొంచెం అవికృతుడయ్యాడు. ముందు లోపల అసహ్యం కలిగినా మళ్ళీ అంతలోనే ఆ వికృతిని తొలగించుకున్నాడు. ఎవడైతే నాకే, నా మిత్రుడు పంపాడు, మిత్రుడి కంటే నాకు ఈ సృష్టిలో మరొకడెవడో ఎక్కువ కాదు అనుకుని వీడిని కూడా, రే మహానుభావులు ఈసారి ఎంతమంది వచ్చారా భోజనానికి అని అడిగితే, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ వచ్చారండి, 10,000 మంది వచ్చారండి అన్నట్ట. అందరూ పండితులనే. అవునండి. సర్లే, వాళ్లతో పాటు వీడిని కూడా తోసేయండి, వీడి కడుపు నిండా భోజనం పెట్టండి అన్నట్ట. ఆ భోజనం పెట్టడం కూడా ఏదో మొహమాటానికో మొక్కుబడికో చేయటం కదట. మహనీయ బహుళ పూజా సహితం బుగ భోజనం బుసంతృప్తిగా అంబహితాత్మునడపి దుర్వహ భారముగా కనకరాశియుమణులు. ఎంత అందమైన పదం! ఏదో బహుళ పూజ అంటే చాలు, రకరకాలుగా పూజించాడు. షోడసోపచారములతో పూజిస్తే దానికి బహుళ పూజ అంటారు. ఆ పూజ కూడా మహనీయంట, సాటిలేని భక్తితో పూజించాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఎదురుగుండా ఉంటే ఎలా పూజిస్తాడో అలాగా వీణ్ణి పూజించి కడుపు నిండా అన్నం పెట్టి బాగా తిన్న తర్వాత వాడు తిన్న కంచంతో పాటుగా వాడికి దక్షిణ ఇచ్చాడు. అక్కడితో ఆగల, తక్కిన వాళ్ళకి ఇచ్చిన దానికంటే వీడికి లెక్కలేనంత అపూర్వ కనకరాశి ఇచ్చాడు. బంగారం రాసుల కింద ఇచ్చాడు, మణులు ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్ట మూటగట్టుకు పోరా అన్నట్ట. నువ్వు ఎంత మొయ్యగలవో అంత పట్టుకుపోనగానే వీడు బస్తాలు మూటగట్టి భుజం మీద పెట్టుకుని మొయ్యగలిగినంత పూచుకుని బయలుదేరాడు. నిజంగా బంగారం ఇచ్చేసినా మొయ్యొద్దు. ఇప్పుడంటే వెహ తెలివితేటలు వచ్చి లారీలు తెచ్చేసుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో నడిచి వెళ్ళాలి వాడు. అందుకని వాడు మొయ్యగలిగినంత పట్టుకెళ్ళాడు. అందుకే కలియుగంలో పూర్వంలాగా మీకు కావలసినంత పట్టుకుపోండి అని అండంలా, ఎవడికి వాడికి వాహనాలు ఉన్నాయి గనక. ఆ రోజుల్లో ఎవడికి వాడే వాహకుడు, అందుకని వాడు మొయ్యగలిగినంత పెట్టుకుని బో నాయనో బరువురో అని మార్చుకుంటూ చేతులు భుజాలు మార్చుకుంటూ నెప్పులు ఉడుతున్నాయి. అందుకని ఈ బస్తా ఇటు ఈ బస్తా ఇటు మధ్య మధ్యలో నెత్తి మీద పెట్టుకుని వీపు మీద పెట్టుకుని బంగారం అంటారు కానీ ఇది కూడా బరువే అనిపించింది. అయినా మోసుకుంటూ నాడీ జంగుడున్న చెట్టు దగ్గరకు వచ్చాడు. అక్కడికి వచ్చి రావడంతో మిత్రమా ఏముంది ఎలా జరిగిందంటే, నీలాంటి అపూర్వ మిత్రుడు దొరికితే తిండికి లోట ధనానికి లోట మహారాజు విరూపాక్షుడు రాక్షసరాజు మెచ్చుకుని నన్ను చెచ్చర పూజించి ఇచ్చాడు ఈ కాంచన రాశి, ఇదంతా నీ దయ అని కృతజ్ఞతలు ప్రకటించాట. సరైతే ఈ రాత్రి పడుకో, పొద్దున్న వెళ్ళనగానే వీడు రాత్రికి అక్కడ మళ్ళీ కింద పడుకున్నాక వీడికో దరిద్ర ఆలోచన వచ్చింది. ఏమిటి, రేపు నేను కనీసం 2-3 రోజులు నడిస్తే కానీ మా ఊరు వెళ్ళలేను. ఈ డబ్బంతా పుచ్చుకుని వెళ్లేలోపు ఆకలి వేస్తే అన్నం ఎవడ పెడతాడు, దాహం వేస్తే మంచినీళ్ళు ఎవడిస్తాడు, ఈ కొంగతో ఇంకా నాకేముంది పని, ఈ కొంగ మంచి కొవ్వి బాగా ఉంది, దీన్ని పట్టుపోయి తినేస్తే గొడవ వదిలిపోతుంది అనుకుని ఈ దౌర్భాగ్యుడు మెల్లగా నిద్రపోతున్న కొంగ దగ్గరికి చెట్టెక్కి వెళ్ళి చేతిలో వాడికి ఒక దుడ్డు కర్ర ఉంది, ఆ కర్రకి తగిలించుకున్నాడు ఈ మూటలో. ఆ కర్ర పెట్టి మెడ మీద పట 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 10 దెబ్బలు కొట్టి కాళ్ళు మీద కొట్టి చచ్చేదాకా మళ్ళీ చితక కొట్టేసి చచ్చాక కిందకి తీసుకొచ్చి మెడ విరిచి ఏకలు పీకి మెత్తని మాంసం అంతా కోసి ఎముకలు అవతల పారేసి కాళ్ళు కత్తిరించి ముక్కు పీకేసి ఈ మాంసం అంతా పైన ఉన్న ఉత్తరీయంలో మూట కట్టుకుని ఇది భుజం మీద వేసుకుని ఈ బంగారం తీసుకుని పొద్దున్నే బయలుదేరిపోయాట. కార్తీక పూర్ణిమ వెళ్ళిపోయిన 3వ రోజున విరూపాక్షుడి దగ్గరకి ఈ నాడీజంగుడు వెళ్ళడం అనేది ఒక సంప్రదాయం. ఎప్పటికీ మిత్రుడు రావటంలా ఈ రాక్షసరాజు గారికి అనుమానం వచ్చింది. ఎందువల్ల నా మిత్రుడు నిరంతరం వచ్చేవాడు, నియమం తప్పి ఎందుకు రాలేదు, కారణమేదో ఉండి ఉంటుంది, పైగా వీడు పంపిన ఆ దౌర్భాగ్యుడు గౌతముడి బుద్ధి వాడి మూతి వాడి రూపం నాకు అసహ్యంగానే ఉంది, అపాత్రదానం చేయకూడదు. కొంతమందికి మీరు గుర్తుపెట్టుకోండి, పనికి మాలిన వాళ్ళు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది, కృతజ్ఞత ఉండదన్నమాట. ఎన్నో కష్టాలు పడి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసి ఎవరికైనా కీర్తి తెచ్చి పెడితే దిక్కుమాలడు మర్నాడు వచ్చి పలకరించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది. ఈ అనుభవం బాగా సుశర్మగా నడితే చెబుతారు ఎక్కువ. అంచేత కృతజ్ఞులు లోకంలో ఉంటారు, అటువంటి వాడికి ఎక్కువ మేలు కూడా చేయకూడదు, అది అపాత్రదానం అంటారు. ఈ నీచాతి నీచుణ్ణి పంపాడు వాడు, వాడు ఏం చేశాడో, ఒరే భటులారా వేగంగా వెళ్ళి వాడు ఏం చేశాడో ఏమిటో నా మిత్రుడు ఏమయ్యాడో కనుక్కోండి అనగానే మహావేగంగా బయలుదేరారు ఈ భటులు. వెళ్ళి చూస్తే చెట్టు దగ్గర ఏకలు ముక్కు కాళ్ళు కనపడ్డాయి. అయ్యి బాబోయని వాటిని మూటగట్టి రాజుగారి దగ్గరికి పంపారు. మహారాజా ఏం చేయమంటావంటే, ఆరి దౌర్భాగ్యుడు ఎంత పనిచేశాడరా, నేను అనుకున్నట్టే నా మిత్రుడిని చంపేశాడు, ఎన్ని జన్మలెత్తితే ఇలాంటి సాధుపురుషుడు ఉత్తముడు పండితుడైన మిత్రుడు దొరుకుతాడు, అయ్యో అపాత్రదానం చేశాం, ఆ దరిద్రుడు ఎక్కడున్నా ఆ గౌతముణ్ణి బంధించి తీసుకురండి అన్నట్ట. వీళ్ళు ఆకాశ మార్గాల్లోనూ పక్కల నుంచి వెళ్ళి 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 దారిలో ఉన్న వీడిని పట్టుకున్నారు. వాడి దగ్గర ఉన్న మాంసం ఇంకా ఉంది, దాంతో కలిపి పట్టుకొచ్చి రాజుగారి దగ్గర నిలబెట్టారు. రాజుగారికి మతిపోయి ఎంత నీచుడివిరా, ఇంత బంగారం ఇచ్చి ఇంత అన్నం పెట్టి ఇన్ని రకాలుగా ఆదరించిన మిత్రుణ్ణి ఒక దిక్కుమాలిన మాంసం కోసం చంపేవా, నువ్వేమిటి, నీ వంశం ఏమిటి, నీ దుర్బుద్ధి ఏమిటి, దౌర్భాగ్యుడా అని, ఒరే ఇక వీడిని చూడలేను దూరం నుంచి అన్నట్టయిన, వాడిని దగ్గరికి కూడా తీసుకురాకండి, వాడి ముఖం చూస్తే పంచమహాపాపాలు పట్టుకుంటాయి, వాడిని చంపి తినేయండి అనగా, మహారాజా ఎంత రాక్షసులు అయితే మాత్రం ఇలాంటి నీచుడి మాంసం తింటామా అన్నారట. రాక్షసులు కూడా కృతజ్ఞుడి మాంసం తినమన్నారు. అప్పుడు రాక్షసరాజు, మీరు తినకపోతే వీడి శరీరాన్ని కండలు కండలుగా కోసి ఆ ముక్కలన్నీ పట్టుకెళ్ళి కుక్కలకు వేసేయండి అనగానే వెంటనే వీడి వీడి శరీరాన్ని ముక్కలు ముక్కల కింద కొట్టేశారు. ఆ కటికాడు ఉంటాడు అక్కడ చూడండి, సాయిపునాడు తొరకాడు, వాడు సాయంత్రం అయ్యేలోపు ఆ మాంసాన్ని ఆ బండ మీద పెట్టి కొడుతూ ఉంటే మాయదారు కూడా వీడి దొంప తగ వీడి ఇలా ఎప్పుడో ఒకప్పుడు ఎముడు కొడుతూ ఉంటే చూడాలని నాకు కోరికగా ఉండేది. అలాగా ఆ తొరకాడు బండ మీద పెట్టి మాంసం ముక్కల కింద కొట్టినట్టుగా ఈ గౌతముడిని కొట్టి 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 అక్కడ కుక్కలకు వారేశారు. అక్కడ కుక్కల గుంపుకి 3 రోజుల నుంచి తిండి లేదు. తిండి లేని కుక్కలు పరుగు పరుగులు వచ్చాయి మాంసం దగ్గరికి తిందామని. తీరా మాంసాన్ని అని వాసన చూసి పారిపోయాయి. ధర్మరాజా విన్నావా, కృతజ్ఞునుడి మాంసం ఆకలితో ఉన్న కుక్కలు కూడా ముట్టుకోలేదు. అందుకే ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది కృతజ్ఞత. కృతజ్ఞత, అకృతజ్ఞత, కృతజ్ఞత అని మూడున్నాయి. అనగా ఇంత ఉపకారం చేస్తే కృతము అంటే చెయ్యబడినది, చేసిన దానిని జ్ఞా అంటే గుర్తుపెట్టుకునుట. ఎవడైనా ఇంత మంచినీళ్ళు ఇస్తే ఆ మహానుభావుడండి కాస్త వాటర్ ఇచ్చాడండి అని చెప్పుకోవాలట. అలా ఏమిచ్చినా దాన్ని గుర్తుపెట్టుకుంటే దాన్ని కృతజ్ఞత. రాముడు ఇలాంటి మహానుభావుడు. పడవ దాటించిన గుహుణ్ణి గుర్తుపెట్టుకున్నాడు. ఇన్ని రేగుపేళ్లు పెట్టినవిడన మా తల్లి అన్నాడు. అందుకని ఆయన భగవంతుడు అంటున్నాం మనం. 100 సార్లు చెప్పేవట, ఒక్కసారి పండు పెడితే ఏదో 2T ఫ్రూటీ ఇస్తే 10 సార్లు 2T ఫ్రూటీ ఇచ్చింది ఆవిడ బంగారు తల్లి అని చెప్పేవాడు దేవుడిగా ఏమవుతాడు. దీనికి వ్యతిరేకంగా ఎంత చేసినా మర్చిపోతే దానికి అకృతజ్ఞత అని పేరు. ఎన్ని చేసినా ఎన్ని తిన్నా సరే పట్టించుకోరు కొంతమంది. ఇంకా కృతజ్ఞత అంటే మేలు మర్చిపోవడం కాదు, మేలు చేసిన వాడికి కీడు చేయడం, వాడిని చంపడం వీడు చేసింది అతనమాట మూడవ పని. అందుకనే వాడి మాంసాన్ని కుక్కలు కూడా తినలేదు. ఆ సమయంలో ఇంద్ర భగవానుడు అలా వచ్చాట. రాగానే ఈ విరూపాక్షుడు ఏడుస్తూ మహేంద్ర చూసావా ఎంత అన్యాయం జరిగిందో అని అంటే అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి దీని వెనక ఒక కారణం ఉన్నది అన్నాడు. ఏమిటా కారణం అన్నాడు విరూపాక్షుడు. నీ మిత్రుడు నాడీజంఘుడు బ్రహ్మదేవుడికి కూడా మిత్రుడు. ఇతడు పరమ పూజ్యుడైన ఋషి, అనేక శాస్త్రాలు తెలుసుకున్న జ్ఞాని. ఒకప్పుడు కొంచెం బ్రహ్మలోకంలో అహంకరించటం వల్ల అహంకార దోషంతో భూలోకంలో కొంగై పుట్టాడు. పుట్టినా పాత మహిమ పోల, చిన్న చిన్న పొరపాట్లు చేస్తే గొప్పవాళ్ళకి అప్పుడప్పుడు ఇలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ మహాత్ములు శక్తి శక్తే కదా. అందుకని బ్రహ్మగారు కొంగయ్య పుట్టిన నాడీజంగుణ్ణి తరచుగా తన లోకానికి పిలిచి వాడితోటి వేద చర్చ చేస్తూ ఉండేవాడు. ఈ మధ్యన నీ మిత్రుడు భూలోకం నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళకపోతే నీ మిత్రుడిని చూడడం కోసమని ఆ దౌర్భాగ్యుడి ద్వారా చంపించాడు. కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళకపోవటం అనే అపచారం వల్ల వీడు దుర్మరణం పాలయ్యాడు అనగానే అయ్యో రక్షించమని ప్రార్థించగా అప్పుడు బ్రహ్మగారు ఈ విరూపాక్షుడికి మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలన్నాడు. నా మిత్రుడి ప్రాణం నాకు కావాలన్నట. నీ మిత్రుడి ప్రాణం నీకు ఇస్తాను కానీ తరచుగా నా దగ్గరికి రావాలి, అదొక్కటే నియమం అనగా తథాస్తు అన్నట్టు ఆయన కూడా. వెంటనే బ్రహ్మదేవుడు నాడీజంగుణ్ణి బతికించాడు. బ్రతికించగానే ఆయన లేవగానే ఏమన్నాడు తెలుసా, నా దగ్గరకు వచ్చిన గౌతముడు ఏడి అని అడిగాడు. మహాత్ముల గొప్పతనం. ఆ దుర్మార్గుణ్ణి కత్తికి ఒక కండ కింద తరిగించి కుక్కలకు వేశారు, కుక్కలు కూడా వాడిని ముట్టుకోలేదు అనగా అప్పుడు ఇంద్రుడు, ఆ దుర్మార్గుడు చచ్చాడయ్యా, వాణ్ణి యమలోకానికి పంపిస్తున్నాను, వాడి ఆత్మని భయంకర యాతనా శరీరంలో పెట్టి యమలోకానికి ఈడ్చుకుపోతున్నారు, అక్కడ యమదండనలు అనుభవిస్తాడు వాడు అన్నట్టు ఇంద్రుడు. వెంటనే నాడీజంగుడు ఇంద్రుడి కాళ్ళు పట్టుకుని బ్రహ్మకాళ్ళు పట్టుకుని, అయ్యా నా కోసం వాణ్ణి క్షమించండి, నేను వాడు 10 కాలాలు సుఖంగా ఉంటాడని బంగారం మణులు ఇప్పించాను, వాడికేదో దుర్బుద్ధి ఆ సమయంలో పుట్టింది, ఆ బుద్ధి వాడిది కూడా కాదు, నేను బ్రహ్మకి చేసిన అపచారం వల్లే వాడికి ఆ బుద్ధి పుట్టిందని నాకనిపిస్తోంది, కాబట్టి ఏమైనా ఆ పుణ్యాత్ముడు డబ్బుతో సుఖంగా ఉంటే నేను చూడాలని కోరిక, నా కోసం బతికించండి అనగానే ఇంద్రుడు తెల్లబోయాడు. ఇంద్రుడైతే అలా బతికించడం అంత తొందరగా, అసలు నీలాంటి ఉత్తములుంటారా, నీ ప్రాణం తీసిన వాడిని బతికించమంటావా, సర్లే అని మళ్ళీ వాడి ప్రాణం వాడికి ఇచ్చాట. వాడు బతికి ఈ బంగారం పుచ్చుకుని మళ్ళీ ఇక్కడుంటే లాక్కుంటారేమో అన్నట్టుగా పరిగెత్తుకుంటూ పోయాడు అడవిలోంచి. విన్నావా, ఎప్పుడు ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు ఇది తెలుసుకోవాలి. ఎంతటి ధర్మాత్ముడైనా ఎంత ఉత్తముడైనా నీచుణ్ణి చేరదీస్తే ఇలా ప్రమాదం వస్తుంది. అయినా మహాత్ములు అవి పట్టించుకోకుండా దండం పెడితే నీచుణ్ణి కూడా నెత్తి మీద ఎక్కించుకుంటూ ఉంటారు, దానివల్ల ఒక్కొక్కప్పుడు కష్టాల పాలవుతూ ఉంటారు. అయినా అనుక్షణము జాగరూకులై ఉండాలి అనగానే ఆశ్చర్యపోయాడు ఆయన. ఇంకొకటండి, అస్తమాటు దుఃఖం వస్తోంది నాకు, ఎందుకు ఈ దుఃఖం వస్తోంది, నువ్వు ఎన్నో ధర్మాలు చెబుతున్నావు నీతులు చెబుతున్నావు అన్నీ వింటున్నాను, నువ్వు చెప్పినట్టుగానే ఎవడు కృతజ్ఞుడో ఎవడు కృతజ్ఞుడో తెలుసుకోమన్నావు, ఇవన్నీ నాకు కూడా తెలుసున్నవే, అయినా ఏదో తెలియని ఆవేదన నా మనస్సుని పట్టి పీడిస్తోంది, అసలు ఎందుకు వస్తోంది దుఃఖం అని అడిగాడు. ధర్మరాజు గారికి మనస్సుకి ఏదనిపిస్తే అడుగుతున్నాడు, ఎందుకంటే ఆ సమయంలో ఆయన మనస్సు అదుపులో లేదు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి దానికి కూడా కారణం చెబుతున్న విను, నీవింతకాలం భీష్ముడు మా తాత, ద్రోణుడు మా గురువు, ఉప పాండవులు నా కొడుకులు, అభిమన్యుడు మా అర్జున పుత్రుడు మాకు దిక్కు, వీళ్ళంతా మావాళ్ళు అని అందరి మీద ప్రేమ పెట్టుకున్నావు, శల్యుడు మేనమామ, వీళ్ళందరూ నా వాళ్ళు నా వాళ్ళు అనుకున్నావు. దేని మీద మమకారం పెంచుకుంటావో అది దూరమైతే దుఃఖం వస్తుంది. దుఃఖానికి గల కారణం ఇవన్నీ నావేనే దరిద్రపు పేరాశ. పూర్వం మంకి అని పేరు కలిగిన ఎంఓఎన్కేఈవై మంకీ కాస్తమా, వాడి పేరు మంకిహి అని ఒక బ్రాహ్మడు ఉండేవాడు, చాలా డబ్బున్నవాడు. ఇతనికి దొడ్లో గొప్ప గోశాల ఉండేది, ఆవుల్ని పెంచేవాడు. పూర్వం మనకి ఇక్కడ మహాలక్ష్మి మొదలైన ఆవులు ఉన్నట్టుగా ఆయన దగ్గర కూడా కొన్ని ఆవులు ఉండేవి. ఆ ఆవు, ఒక ఆవు రెండు కవల పిల్లల్ని దూడలను పెట్టిందట, మగపిల్లల్ని, ఈ రెండు కోడి దూడలు. ఇంక వీడు పొంగిపోయి భలే ఎడ్లు పుట్టాయో భలే ఎడ్లు పుట్టాయో అని, కొడుకు పుట్టినప్పుడు కూడా అంత ఆనందించలేదట. ఈ దూడల మీద ప్రేమ పెంచుకుని వాటిని నిమిరి, వాటికి శంఖంతో పాలు పట్టి గంగడోలు నిమిరి సేవ చేసి బాగా ప్రేమ పెంచుకున్నాడు. ఈ దూడల్ని ఇంకా ఆయన ఈ సృష్టిలో భార్యని పిల్లల్ని కూడా ప్రేమించినట్టుగా ప్రేమించాడు. క్రమంగా దూడలు పెరిగి పెద్దవయ్యాయి, మంచి బలంగా తయారయ్యాయి. కోడి దూడలు అలా పెరుగుతూ ఉండగా చెంగు చెంగును గెంతుతూ ఉంటే వాటి రెండింటికి తాళ్లు వేసి భవిష్యత్తులో వీటిని ఎవరికి ఎలా ఇచ్చి ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండేవాట. ఓ రోజు ఏం జరిగింది, ఈ రెండు దూడలకి ఓ పెద్ద తాడేసి, ఒకే తాడు, మళ్ళీ అటు ఇటు పారిపోతున్నాయి అవి. అందుకని ఏం చేశాడంటే దీనికి దానికి కలిపి లంక వేసేట పగ్గం, ఒకే తాడు ఇటు ఇటు కూడా కట్టాడు. ఈ రెండు ఉండడం వల్ల ఇది ఇటు పారిపోతుంటే అది, అది ఇటు పారిపోతుంటే ఇది లాక్కుంటాయని ఈ రెండు ఒక రోజున బజారుకి తీసుకెళ్ళాడు అందరికీ ప్రదర్శనగా చూపిద్దామని. ఆ సమయంలో కర్మయోగం ఏమిటంటే ఇది ఇది మంచి వేగంగా వెడుతున్నాయి. ఆ నగరంలోకి ఓ పెద్ద ఒంటెల వ్యాపారి వచ్చాడు. వాడి దగ్గర బలమైన పెద్ద ఒంటె ఉంది. ఆ ఒంటె ఒకటి నగరంలోకి రాగానే ఎందుకో బెదిరి హఠాత్తుగా కింద పడుకున్నది కాస్త అమాంతంగా లేచిపోయి పరిగెత్తింది. ఆ లేవడంలో ఏమైంది, ఈ ఎద్దిటూ ఉన్నాయి రెండు చెరువువైపు, మధ్యలో ఒంటె పైకి లేవడంతో ఈ మధ్యలో ఉన్న తాడు దాని వీపుకి తగులుకుంది. దాంతో ఒంటె పైకి లేచి పరిగెడుతుంటే ఈ ఎద్దుది ఈ వైపు ఈ ఎద్దు ఇటువైపు తక్కడ వేలనట్టు వేళ్లాడిపోయాట. ఈ వేళ్లాటంలో తాడు ఉరిగిపోయింది, బిగుసుకుపోయింది. క్రమంగా రెండు ఎడ్లు కూడా ఉరిగిపోయి చచ్చిపోయాట. కర్మయోగం కాకపోతే ఏమిటిది, ఆ సమయంలో ఒంటె పరిగెత్తడం ఏమిటి, ఇటు ఇటు తాడుతో ఉన్న ఎడ్లు అక్కడ ఉండడం ఏమిటి, ఆ ఎడ్లకు ఆ తాడే ఉరితాడే చచ్చిపోయాయి. ఇంకా చూడండి ఆ ఒంటి వెనకాతల పడి, నా ఎద్దో నా ఎద్ద ఎద్దో ఎద్ద అసో అసా కుయ్యో మర్రో అని ఏడ్చుకుంటూ వెంటబడ్డాడు పాప. ఇక ఆ పూట వాడికి అన్నం సహించల, అతి కష్టం మీద ఆ ఎడ్లు కిందకి దింపాడు. వాటి మీద పడతాడు, ఏడుస్తాడు, దీనికి రాముడు దీనికి లక్ష్మణుడు అని పేరెట్టానండి, నా పెట్టలేండి బాబోయ్, ఈ ఎడ్లు అమ్మితే కోట్లు వస్తాయనుకున్నాను, వీటిని పందేల్లో పెడదాం అనుకున్నాను, వీటికి పాలు శంఖంతో పోశాను అంటూ ఏడవడం మొదలెట్టాడు. ఈ దుఃఖం పక్కన పోవటంలా ఆ సమయంలో అనుకోకుండా అటుగా వెడుతున్నాడు మహర్షి ఒక ఆయన. ఆయన కూడా రుభువంశానికి చెందినవాడు. ఏమయ్యా ఇంతలా ఏడుస్తున్నావు అంటే ఏం చెప్పనండి అని తనలో తానే అనుకుంటున్నట్టుగా గొడుగుతూ చెప్పాట, నేను చేసిన ఒక పెద్ద పొరపాటు అండి, అన్నిటికీ మూల కారణం శోకానికి తృష్ణ, కోరిక. ఈ ఎద్దులు పుట్టినప్పుడు సాధారణ ప్రేమ చూపిస్తే ఇవాళ నాకు ఇంత దుఃఖం వచ్చేది కాదు. శోకమ్మ తృష్ణయు యొసగును నాకును, ఈ తృష్ణ ఇవ్వడానికి మూల కారణం తృష్ణే నాకు ఈ శోకాన్ని ఇస్తున్నది. దేని మీదైనా వ్యామోహం ఉంటే, దేని మీదైనా కోరిక ఎక్కువైతే అనేక రకాల అనర్థాలు తెచ్చిపెడుతుంది. ఛీ, అన్నిటికంటే ఉత్తమమైనది ఇదన్నమమా, ఇది నాది కాదు అనుకోవడమే. ఇంటి మీద వ్యామోహం ఉంటే ఇల్లు లేకపోతే ఏడుస్తాడు, భార్య వ్యామోహం ఉన్నవాడు భార్య లేకపోతే ఏడుస్తాడు, పుత్ర వ్యామోహంతో ఉన్నవాడు పుత్రుడు లేకపోతే ఏడుస్తాడు. సృష్టిలో ఎప్పుడూ ఏది శాశ్వతం కాదని తెలిసినా వాటి మీదే వెర్రి వ్యామోహం పెంచుకోవడమే అజ్ఞానం. ఈ రోజు నుంచి అన్నీ సన్యసించి ఏ వస్తువు మీద వ్యామోహం పెంచుకోను అని వెళ్ళిపోయాడు. నాయనా ధర్మరాజా, ఆ మంకిలాగే నువ్వు కూడా పెంకి వ్యామోహం పెట్టుకున్నావు నీ సంపదల మీద, నీ వాళ్ల మీద. వాళ్ళు లేకపోతే దుఃఖిస్తున్నావు. వాళ్ళు ఒకప్పుడు ఉన్నారా, ఇవాళ లేకపోయారా? వాళ్ళు ఎప్పుడూ లేరు, ఎప్పుడూ ఉన్నారు. ఆత్మ ఎప్పుడూ నశించలేది. అందరూ నా వాళ్ళే అనుకో, అప్పుడు ఈ దుఃఖం నీకు రాదు అనగానే, అమ్మయ్య అయితే దుఃఖానికి మూల కారణం వ్యామోహం అన్నమాట, ఇది నాది అనుకోవడం అన్నమాట. పోనీ ఈ నాది అనుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్నట్ట. అది కష్టం, మహాసాధన చెయ్యాలి. ఇది నాది అనుకోవడానికి గల మూల కారణం మాయా. అయితే మాయా ప్రకారం చెప్పమని అడిగాడు ధర్మరాజు. నేను నీకు చెప్పడం కాదు, బృహస్పతి స్వయంభువ మనువుకి చెప్పాడు పూర్వం. మనువులలో మొట్టమొదటి మనువు స్వయంభువ మనువు. ఒకరోజున బృహస్పతి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, బృహస్పతి కూడా పదవి గుర్తుపెట్టుకోండి, అందులో ఉండేవాడు మారతారు. పూర్వం ఒకప్పుడు అంగిరుడు అనేవాడు బృహస్పతిగా ఉన్నాడు, ఇప్పుడున్న బృహస్పతి పేరు మరుత్తుడు. రాబోయే బృహస్పతి గారు బలిచక్రవర్తి కాలంలో పాతాళలోకంలో ఉన్నాడు ఒక ఆయన, పరమ పూజ్యుడైన కుండిన మహర్షి సంతానం వాడు, వాడు బృహస్పతి అవుతాడు. ఇంద్రుడు భవిష్యత్తులో బలిచక్రవర్తి అవుతాడు. ఇలా పదవులు మారతాయి. ఆనాడు స్వయంభవ మనువు కాలంలో జైగీషవ్యుడనే ఒకనొక బృహస్పతి ఉన్నాడు. ఆయన స్వయంభవ మనువుతో, మాయ గురించి అడుగుతున్నావా, విను. మాయా విధమిట్టిది నియారయ వెరవు కలుగదవని చరణం బనగా మోపని జంతువు చను చొప్పరయంగరాన్ని చందం బొందున్. మాయ ఇలాంటిది అని సంపూర్ణంగా వివరించడం ఎవరి వల్ల కాదు. నేల మీద కాలు పెట్టని జంతువుని నువ్వు అడుగుజాడల్లా పట్టుకుంటావు. ఒక వ్యక్తి నేల మీద నడుస్తూ పెడితే, ఓహో వీడి అడుగుజాడలు ఇవి అని తెలుసుకుంటావు. లేదా ఒక కుక్కను పంపితే కుక్కలు ఏం చేస్తాయంటే, మనం పరిగెత్తగానే మన వాసన పసిగట్టి కూడా రాగలుగుతాయి. అడుగుజాడలు తీయాలంటే అసలు నేల మీద నడవాలి, అడుగు వెయ్యాలి. అసలు అడుగే పెట్టకుండా ఆకాశంలో ఎగిరేదాన్ని ఎలా పట్టుకుంటావు? అలాగే కంటికి కనిపించకుండా సర్వప్రాణుల ఆత్మని మనస్సుని ఇంద్రియాలని లొంగదీసే ఒక విచిత్రమైన వస్తువు మాయ. కాబట్టే మాయ ఇటువంటిది అని చెప్పలేం. కానీ మాయా దురత్యయ, మాయ మాత్రం తరించడానికి వీలు కానిది. అందులోంచి ఎవ్వడూ బయటపడలేడు, అది అంతరార్థం. దురత్యయము అంటే ఇక దానికి లొంగనివాడు లేడు, బయటికి ఎవడు రాలేడు. సుఖంగా ఉందాం అనుకుంటట, అనుకున్న సమయంలో ఏదో ఒక ఆశతో మళ్ళీ బయటకు వెడతాడు. ఇక్కడ బాగా చెప్పాడు, మంచి సంపాదన వచ్చి సుఖంగా ఉన్నాడు ఒకడు, ఇంక వాడికి ఏ లోటు లేదు, బంగారం ఉంది, వస్తువులున్నాయి, పరిచారిక జనం ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఆ టైంలో వాడికి పక్కవాడు ఇంకా ఏదో సంపాదిస్తున్నాడని మళ్ళీ 90 ఏళ్ళు వచ్చాక బయటకు వెళ్ళబుద్ధి వస్తుంది. హాయిగా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళు తిన్నగా ఉండలేక, వేసవకాలం ఎండలో ఎందుకు చెప్పండి, పొద్దును సాయంకాలం దాకా పారాయణలని ఇంకోటని నానా గందరగోళం పడి చావాలా, సుఖంగా కాసేపు విశ్రాంతి తీసుకోకూడదు అనిపించనివ్వదు. ముసలితనంలో కూడా ఇంకా ఏదో బాగుకుందాం అనిపిస్తుందిట. ఇదే మాయ యొక్క లక్షణం. అంటే ఆత్మని మాయ ఆవరించి ఉంటుంది, ఆత్మని అంటుకోదు, ఆవరించి ఉండడం అంటే వేరు. ఈ చుట్టూతో ఉంటుంది, దీనితో కలిసి ఉంటుంది, కానీ దీన్ని పట్టుకోదు, శరీరాన్ని పట్టుకుంటుంది. సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాలు ఉంటాయి. ఈ మూడు గుణాలు ఆత్మను చుట్టుకుని ఉంటాయి. దీనివల్ల ఏమనిపిస్తుందిట, ఎప్పుడు ఎలా మోక్షం పొందాలి, ఈ వస్తువుల మీద వ్యామోహం ఎలా విడిచిపెట్టాలి అనేది లేకుండా చేస్తూ ఉంటుంది. నేను ఎరిగి ఒక ఆయన ఉన్నాడు, సుఖంగా ఉంది, ఈ మధ్యనేమో లేనిపోయిన ఇబ్బంది వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చిందని ఇంట్లో కూర్చోమన్నారు డాక్టర్లు. వేళకింత జీతం వస్తుంది, రేపు రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది, అన్నీ ఉన్నాయి. ఓ పక్కన ఇన్సులిన్ చేయించుకుంటే కానీ కదలలేడు, హార్ట్ పేషెంటు అయినా మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో సాయంకాలం పొద్దున ఎండాకాలంలో బాధపడుతున్నాడు. ఎప్పుడు బాధపడాలి ఇది, తిండి లేకపోతే. అన్నీ ఉండి కూడా ఈ కక్కుర్తిగా వెళ్ళడం మాయ అన్నాడు. ఈ మాయ లక్షణం ఏంటంటే సుఖంగా ఉండనివ్వదనమాట. ఇంట్లో కూర్చున్న సమయంలో ఏదో చోటకి లక్కెడుతుంది. అయినా అందులోంచి బయటపడడం కోసం మనం ప్రయత్నం చేయవలసిందే. దీనికి గల కారణం ఏమిటంటే మనలో త్రిగుణములు ఉండడం వల్లే. త్రిగుణములు మనని పట్టుకున్నంత వరకు ఆత్మని ఈ మాయ చుట్టుకునే ఉంటుంది. దీనిని నరకడానికి వైరాగ్యం అనే కొడవలి కావాలి. కొడవలితో తీగలు నరికినట్టుగా వైరాగ్యము అనగా రాగము లేకపోవుట వైరాగ్యం. రాగం అంటే వ్యామోహం, ప్రేమ. ఒక వస్తువు నాకు కావాలనే కోరికని రాగం. ఈ కుర్చీలో 4 రోజులు కూర్చుంటే ఈ కుర్చీ నాకు పట్టుకుపోతే బాగుండు అనిపిస్తుందిట. అలాంటి వ్యామోహమే రాగం. ఇది లేకపోవటమే విరాగం. ఆ విరాగ భావమే వైరాగ్యం. కాబట్టి వైరాగ్యం అంటే ఏ వస్తువు మీద ఎంత అవసరమో అంతవరకే తప్ప ఎక్కువ వ్యామోహం పెంచుకోరాదు. దీనిని కొడవలి అంటారు. ఈ వైరాగ్యం అనే కొడవలితోటి మాయ అనే ఒక భయంకరమైన తీగని నరికిన వాడే జ్ఞాని అవుతాడు. ఈ రోజు నుంచి నువ్వు ఏ వస్తువు మీద వ్యామోహం పెట్టుకోవద్దు. చచ్చిపోయిన వాళ్ళంతా నీ వాళ్ళు అనుకోకు. అందరూ ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ నశించలేదనుకో. ఇక్కడున్న జనులంతా నీ ఆత్మీయులనుకో. అప్పుడు నీకు సుఖము శుభము కలుగుతాయి. మమయను శాల్మలితోలం బమల భవద్బోధ పవన హతి తూలెన్. అప్పుడు ధర్మరాజు అన్న మాట ఏమిటో తెలుసా, ఇంతకాలం నాది అనుకున్నాను, అది దుఃఖానికి మూలమని, అదే మాయని తెలిసింది. ఆ నాది అనే ఒక బూరుగుదూది నీ పవిత్ర బోధన అనే గాలితో ఎగిరిపోయింది. ఒక ఆయన బూరుగుదూది తెచ్చాడు, ఇలా స్టేజీ మీద ఎండబెట్టాడు. ఎండిన తర్వాత దీన్ని పరుపుగా కుట్టిద్దామని ఇంతలో పెద్ద గాలి వేసింది. ఈ గాలి వల్ల ఏమైపోయింది, వెంటనే ఈ దూదంతా ఎగిరిపోయింది. నాలో అజ్ఞానము అనే ఒక భయంకరమైన మాయ అనే ఒక దూది ఎండబెట్టా, ఆ ఎండ నీ పవిత్ర బోధ అనే గాలి ఎగరగొట్టేసింది. దూది ఎగిరిపోయినట్టుగా గాలికి నాలో ఉన్న మాయ ఎగిరింది. సుఖం శుభం పొందడానికి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు చెప్పాడు, సుఖం శుభం మాయ నుంచి బయటపడిన వాడికి వస్తాయి. మాయ నుంచి బయటపడడానికి తేలికైనవి కొన్ని చేస్తే చాలు, ఇంకెంతకుమించి ఏం చేయక్కర్లా, మీరందరూ మాయలోంచి బయటపడచ్చు అన్నాడు. అది ఇందులోంచి బయటపడితే సుఖశుభాలు పొందొచ్చు. అది చెయ్యాలంటే ఏం చెయ్యాలి, శౌచమక్రోధంబు సంతోషమార్జవ మనసూయ విగత దైన్యత్వ వృత్తి అప్రమాదంబు దురభిమాన రాహిత్యము అతివాద వర్జనము అఖిల భూతదయ గురు పూజ నిందాస్తుతి ప్రవణతాత్యాగంబపై సునత్వంబు సాధుజన సంగమంబు అమృషా భాషణంబు నిస్పృహత అహింస సుశీల భావము ఇంద్రియగ్రామ జయము ఇవి ఎల్ల దమమునాకృతులు వీని కల పుణ్యుడు అభయుడు ఐహికముల వలనను ఆముష్మికముల వలన శాంతి మంగళనిధి బోధ సౌమ్యమూర్తి. దమము అని ఒకటి ఉన్నది, ఇంద్రియ నిగ్రహమే దమము. ఈ దమము అనేది శరీరంలో ఉంటే మాయ తొలగుతుంది, మాయ తొలగితే సుఖం శుభం కలుగుతాయి. ఇంతకీ దమమునకు ఆకారములు ఏమిటంటే, మొట్టమొదటిది శౌచం, శుచిగా ఉండడం. వేదశాస్త్రముల ప్రకారముగా పొద్దుటే స్నానం చేయడం, దంతధావన చేయటం. కేవలం స్నానం చేయటం శుచి అనుకోకండి సుమా, స్నానం చేయడానికి ముఖం కడుక్కోవడానికి కూడా విధులు పాటిస్తే శుచి, లేకపోతే కాదు. పదింటికి లేచింది ఒక ఆవిడ, నేను స్నానం చేశానంటే అది శుచే, అది శుచి కాదు. ఒంటిగంటకి టిఫిన్లు అయిపోయాక వంట అయిపోయాక ఇంక చెమట పట్టదట, అప్పుడు స్నానానికి వెళ్ళిందిట, ఇది శుచ. ఇది నీచపు శుచి అంటారు, ఇది వరాహ శుచి అంటారు, పంది శుచిట. ఆ శుచి కాదు మనకు కావలసింది. సూర్యుడి ముఖం చూడకుండా దంతధావనం చెయ్యాలి. అందుకే తూర్పుకేసి పడమరకేసి తిరగకుండా ఉత్తర దక్షిణములుగా ముఖాలు కడుక్కోవాలి. ఇంకొక అంతరార్థం ఏంటంటే, సూర్యోదయానికి ముందు పళ్ళు తోముకొనుట, ఎక్కువ ఆలస్యం కాకుండా. రాత్రిపూట మెలుకుగా ఉండవలసిన ఉద్యోగులకు తప్ప, తక్కిన వాళ్ళు పొద్దుట పెందరాళ్లే స్నానం చేయుట. స్నానం చేయకుండా ఈ అపవిత్ర వస్త్రాలతో అగ్నిని వెలిగించకుండా ఉండడం, పొద్దుటే కాఫీ కోసమని స్నానం చేయకుండా స్టవ్ వెలిగిస్తే దరిద్రం, దోషం. ఈ నియమములు పాటిస్తే ఎంగిలితో గోవుని ముట్టుకోకుండా ఉండడం, ఎంగిలి నోటితో ఎవడితో పడితే వాడితో మాట్లాడకుండా అన్నం తినడం, మధ్యలో చెయ్యిత్తు అలా వచ్చేసి బాగున్నారండి అంటే ఈ దరిద్రపు నోరు అంతా వాడి మీద పడదో, ఇది అంతా అసౌచ్యము అంటారన్నమాట. పకోడీ బాగుంది కదా అని తింటూ మధ్యలో మాట్లాడకూడదు, పద్మాకర్ గారనే అని మాట్లాడటం. అప్పుడు మాట్లాడితే ఆ దరిద్ర పకోడీ అంత నా మొహం మీద పెదవు. పకోడీ తింటే బాగుంటుంది కానీ నవ్వులతో మాట్లాడకూడదు. ఇలాగ నోటిలో ఎంగిలితో మాట్లాడకపోవుట, ఎంగిలి చేత్తో బయటికి రాకుండా ఉండడం, ఎంగిలితో గోవుని ముట్టుకోకుండా ఉండడం, నగ్నముగా ఉండి స్నానము చెయ్యకుండా ఉండడం, ఉమ్ము మలమూత్రాదులు వీటిని అంటుకుంటే పొరపాటున స్నానం చెయ్యడం, ఇవన్నీ నియమములు. ఈ నియమములతో ఉండడానికి సౌచము. ఇది చాలా పెద్ద లిస్టు ఇచ్చాడు, అంత లిస్టు చెబితే నేను భారతం నేను ఒక్కడే ఏడా చెప్పాలి. అందుకని కొన్ని సూచ్యాసూచ్యాలుగా చెబుతున్నాం అంతే. ఈ శుచిగా ఉండడం ఇది దమము, ఇది ఉన్నవాడికి సుఖం శుభం ఉంటుంది. ఉత్తి శుచేనా? అక్రోధం, క్రోధం పొందకుండా ఉండడం. ఆ అంటే కోపం, ఉంటే కోపం, స్టాండ్ అంటే కోపం వచ్చేస్తేలాగా ఏమండి కాసిన మంచిరీలు ఇవ్వండి, ఏ నేనెందుకు వాడి మంచిరీలు, ఫోన్లు ఇవ్వద్దులండి అన్నాను నేను ఒకసారి. అంటే ఇవ్వద్దంటారా, అంటే నేను పనికిమాలిన వాడిన, ఇమ్మంటే కోపం ఇవ్వద్దంటే కోపం, మాయిదారు గొడవ. ఇలాంటి మనుషులు ఉన్నారు, పిచ్చపీనుగులు, వీళ్ళతో చచ్చిపోతున్నాం. మహానుభావులు ఇలాంటి వాళ్లతో ప్రమాదం లోకానికి అలా ఆచి తూచి మాట్లాడాలి, అనుక్షణము కోపం తెచ్చుకోకుండా ఉండడం కూడా దమము. అంచేత ఎట్టి పరిస్థితుల్లో కోపం పనికిరాదు, సంతోషంగా ఉండాలి. మనకి ఏం తెచ్చుకున్నాం మనతో కూడా వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఏం పట్టుకెడతాం, ఏం తెచ్చుకున్నా ఇక్కడే తెచ్చుకున్నాం, పోయేటప్పుడు మళ్ళీ ఇక్కడే వదిలేసిపోతాం. ఈ జ్ఞానం ఉన్నవాడు వచ్చిన దాంతో సంతోషం పొందుతాడు, జ్ఞానం లేనివాడు దుఃఖం పొందుతాడు. కాబట్టి అన్నిటికంటే మానవుడికి ఉత్తమమైనది సంతోషం, తనకి లభించిన దానితో తృప్తి పొందడం. ఆర్జవము అంటే రుజు మార్గములో వెళ్ళుట, సక్రమ మార్గంలో నడుచుకుంటే ఆర్జవం అంటారు, గుర్తుపెట్టుకోండి. వంకర టింకర మార్గాలు, అక్రమ మార్గాలు ప్రమాదం. అక్రమ మార్గంలో సంపాదించిన వారంతా ఎప్పుడో ఒకప్పుడు ఊచలు లెక్క పెట్టవలసిందే, ఇక్కడ కాకపోతే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాకైనా చెప్పవలసిందే. కాబట్టి సక్రమ మార్గంలో నడుచుకోవాలి. అనసూయ, అసూయ లేకపోవటం. ఎవడన్నా మంచి పని చేస్తే అది మంచి పని అనండి, అప్పుడు మీలో అనసూయ ఉన్నట్టే. ఎవడన్నా పాపం పైన ఎవడో మంచి మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చాడు, ఆ పట్టుకొచ్చాడండి, ఇంటి నిండా వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కుళ్ళిపోతాయి, ఎక్స్పైర్ అయిపోతాయని పట్టుకొచ్చి మీ దగ్గర పెట్టారు, కానీ మీ మీద భక్తితో ఇచ్చారా అంటే, ఏదో పాపం ప్రేమతో మంచినీళ్ళు ఇస్తే దాంట్లో కూడా చెడ్డ వెతకాల. గుణేషు దోషారోప అసూయ, మంచి గుణములలో దోషాన్ని ఆరోపిస్తే అసూయ అంటారు. అలా మంచి చేసేవారిలో అసూయతో చెడ్డని ఆరోపించకుండా ఉండడమే అనసూయ. ఎవడన్నా మంచి చేస్తే మనస్ఫూర్తిగా పొగడండి. డాక్టర్ గారు ఉపన్యాసాలు పెట్టారు, మహానుభావుడని పొగడండి, అంతేగాని ఆయన కాలక్షేపం కోసం పెడుతున్నారని అనుకోకండి. అందులో చెడ్డ వెతికామా, అది అసూయ. అందులో మంచి మంచి కింద చూసామా, అనసూయ. అది కూడా దమములో ఒక భాగం. ఇంకా పొరపాటును కూడా చీటికి పడికి దీనంగా, నా దగ్గర ఏమీ లేదండి, నాకు సాయం చెయ్యండి అని నీచంగా ఎవడిని అడుక్కోకూడదట. ఎప్పుడు టీవీగా బతకాలి, సింహంలా బతకాలి, ఏడుస్తూ బతకూడదు. నిత్యము నిర్భయముగా దీనత్వము లేకుండా ఉండాలి. ఇంకా తర్వాత అప్రమాదం, తొందరపాటుతో మోసపోకుండా ఉండడం. ఇతరుల వల్ల ఎప్పుడు ఏం వస్తుందో తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి, ఏ మరిపాటు లేకుండా ఉండుట, అది ప్రమాదం. అంటే పొరపాటును కూడా మనం ఏ పని చేస్తున్నా, ఎవడేం చేస్తున్నాడా అని చూసుకుంటూ ఉండాలి. 1000 కళ్ళతో మన చుట్టూతో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, మన మీదకి ఏం పడకుండా చూసుకోవాలి. ఇలా జాగరూకతతో ఉండడాన్ని అప్రమాదం అంటారు. దురభిమాన రాహిత్యం, చాలామందికి నేరే గొప్పవాడిని ఒక అహంకారం ఉంటుంది, ఎంతో ఎంతో ఉంటే పర్వాలేదు కానీ అది ఎక్కువైపోతే ప్రమాదం. అందుకని దురభిమానము లేకుండా చూసుకోవాలి. దుర్యోధనుడిలో ఉన్నది అదే. అతివాద వర్జన, ఇంక ఎక్కువ మంది అతివాదం చేస్తారు, అన్నిటికీ వాదనే. కొంతమంది ఉంటారు బాబోయ్ బలవంతం వాదన అన్నమాట, ఇంక దానికి అర్థం ఉండదు, ఏమంటే దానికి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలా కాకుండా అనవసరంగా వాదము చెయ్యరాదు. అఖిల భూతదయ, ప్రతి ప్రాణిని ప్రేమించాలి. పురుగు దగ్గర నుంచి పాపం చచ్చిపోతుందండి అని జాలిపడాలట. పొరపాటున ఒక దోమను చంపవలసి వస్తే కూడా అయ్యో ఈ పూట దోమను చంపానే అని కొంచెం బాధపడాలి. ఇలా సమస్త ప్రాణుల మీద దయ చూపించాలి. అన్నిటికంటే ఉత్తమోత్తం గురు పూజ అన్నారు, అది అత్యద్భుతం. మహానుభావులైన సద్గురువుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో గురురు బ్రహ్మ అనడమే కాదు, ఊరికే శ్లోకంతో మనస్ఫూర్తిగా పూజించాలి. నిందాస్తుతి, పొరపాటును కూడా నిందాస్తుతి ప్రవణతాత్యాగంబు అపైశునత్వం ఈ మూడు కలిపి చెప్పాలి. ఎవరిని కూడా దెప్పకూడదు, అనవసరంగా దెప్పకూడదు, అది నిందాస్తుతి. అంటే ఎవడన్నా కనపడితే వాడి మీద ద్వేషం పెట్టేసుకుని పైకోటి లోపలోటి అనమాట, పొగుడుతున్నట్టుగా తిట్టడం, తిడుతున్నట్టుగా పొగడ్డం, ఇది చెయ్యకుండా ఉండాలి. డబ్బు మీద విపరీతమైన వ్యామోహం లేకుండా సాధ్యమైనంత వరకు కూడా ఎవరికైనా త్యాగం చెయ్యాలి. అన్నిటికంటే ఉత్తమం ఏమిటంటే తనకున్న ధనాన్ని ఇతరులకు ఎంతో కొంత పంచివ్వడం ఉత్తమం. డబ్బు ఇవ్వకుండా చేతులు దులుపుకు వెళ్ళిపోయిన వాడు ఏనాడు సుఖపడిన దాఖలాలు లేవు. ప్రతి వ్యక్తికి అన్నిటికంటే గొప్పదేమిటంటే త్యాగే నైకే అమృతత్వమానసు అనే ఉపనిషద్వాక్యం. ఇంక నీకు దేనివల్ల రాని మోక్షం త్యాగం వల్ల వస్తుందని గుర్తుపెట్టుకో. పిసునత లేకుండా ఉండడం అపైసునత్వం. పిసునత అంటే కొండెములు చెప్పుట, వాడిలా అన్నాడు మిమ్మల్ని గురించి, వీడిలా అన్నాడు, వీడేమన్నాడు, వీడేమన్నాడు అంటూ వాడి మీద వీడికి, వీడి మీద వాడికి చెప్పేవాడు మీకు తెలుస్తూనే ఉంటారు అన్నమాట. పొద్దుటే రాగానే డ్యూటీలోకి ఎక్కే ముందు నిన్నే ఆ వెంకాయమ్మ ఏమందంటావు, వెంకాయమ్మ ఏమంటే నీకేమిటి, నీ బతుకు సంకటం కాకుండా చూసుకో. మాయిదారు కూడా వెంకాయం ఇలా అంది, పుల్లాయం అలా అంది, దెబ్బాయం ఇలా అంది, దెబ్బకాయం అలా అంది అని వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి ఆ చెబుతూ ఉంటే హుషారుగా వినడం కూడా డేంజర్. చెప్పడం ఎంత పాపమో వింటే కూడా అంతే పాపం. ఈ లేనిపోని కొండెములు చెప్పడానికి పైశూన్యము లేక పిసునత్వము అని పేరు. ఇది విడిచిపెట్టడం అపైసునత్వం, ఇది ఉండాలి, ఇది కూడా దమమే. సాధుజన సంగమము, సాధ్యమైనంత వరకు మహాత్ములతోటే స్నేహం చెయ్యాలి. సాధువులు యొక్క లక్షణం ఏంటంటే ఇలాంటి విషయాలు చెబుతారు. పనికిమాలిన కథలు చెప్పం కదా మేము, ఉత్తమ భారత కథలో పురాణ కథలో చెబుతారు. వారితో స్నేహం చెయ్యాలి. అమృషాభాషణం, మృష అంటే అసత్యం, తప్పుడు మాటలు. మృషాభాషణం అంటే అస్తమాటు అసత్యాలు ఆడడం, అన్ని అబద్ధాలే బతుక్కనమాట. ఇలా అబద్ధాలు ఆడకుండా ఉండడం అత్యద్భుత దమము అని పిలువబడుతుంది. ఇంకా నిస్పృహత, నిస్పృహత అంటే దేని మీద వ్యామోహం లేకుండా ఉండడం. ఆ వస్తువు మీద భలే ఉందండి, మీ మెడలో గొలుసు, ఇలాంటి గొలుసు నాకుంటే బాగుండు అనుకోకూడదు. ఆ వస్తువు అక్కడి వరకే, అసలు ఇదేని కాదు. అందులో ముఖ్యంగా ఈ కంకణాలు కనపడినప్పుడు కొంచెం లాగుతూ ఉంటుంది మనస్సు అన్నమాట. మాయిదారి కంకణం, కంకణం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, గండబెండీరం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, గొలుసు కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, పులుసు కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, ఏ తెలుసుకోవాలని వచ్చేవాళ్ళు కొంతమంది. ఏది ఏమైనా ఈ వస్తువుని చూడగానే ఇది నాకు కావాలి అనిపిస్తే స్పృహ అంటారు, అది కావాలనిపించకపోతే నిస్పృహ అంటారు. అందువల్లే నేను ఈ కుర్చీ మీద పొరపాట్లు కూడా స్పృహ తెచ్చుకోకుండా నిస్పృహగా అట్టేపెట్టేస్తున్నాను. ఇక అహింస, మనస్సు వాక్కు కర్మలతో, మనోవాక్కాయ కర్మలతో ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం, చంపకుండా ఉండడం. ఒకటి చంపడం ఎలాగో హింసే, మేకనో కుక్కనో నక్కనో డొక్కనో దేన్నో ఒకదాన్ని చంపకుండా మానవుడు బతకలేడు. సాధ్యమైనంత వరకు దేనిని చంపకుండా ఉండాలి. చంపడం అంటే కేవలం భౌతికంగా శరీరమును నరకడమే కాకుండా మనస్సుని హింస పెట్టడం కూడా దోషమే. అస్తమాడు దెప్పడమే అనమాట కనిపించిన వాడిని, నువ్వు పాపాత్ముడు, నువ్వు నీచుడువి, నువ్వు నికృష్టుడు అని తిడుతూ ఉంటే వాడు బాధపడతాడుగా. ఈ బాధ కూడా హింసే. కాబట్టి దీనికి వాచాహింస అని పేరు. వాక్ హింస, ఓ పక్కన శారీరక హింస. అసలు హింస చేయని వాడులేడి జగమున, లోకంలో హింస చేయకుండా ఒక్కడు బతకలేట. ఎందుకని గబుక్కుని ఇలా అన్నాను, ఓ దొంగ చచ్చిపోయింది పాపం, నేను ఇప్పుడు అహింసాపురుణ్ణని ఎలా అంటాం, నా కోసం మీరు రాత్రిపూట దొంగల మందు పెట్టారు, దొంగల మందు కొన్ని దొంగలు చూస్తున్నాయి, కాబట్టి చావకుండా బతకలేము. వంకాయ చక్కగా బాగుందని గుత్తొంకాయ కూర బర్రను కొద్దామంటే అందులో ఎన్నో తెల్ల పురుగులు చచ్చిపోవచ్చు. ఆ తెల్ల పురుగు తెలియక పాపం మా గుర్తివారు ఇన్ని పురుగులు తెలియక అది కూడా పోపనుగుని తినేశారు. ఇప్పుడు ఏమిటి అహింస, ఏమిటి శాకాహారం? కాబట్టి కుదరదు మనం ఎంత అనుకున్నా సరే, ఏదో రకంగా మన శరీరంలోకి పెడతాయి. అలాగే మంచినీళ్ళు తాగుతూ దాన్ని కాచుకుంటే కానీ లోపల బ్యాక్టీరియా చావదు కాబట్టి వాటిని చంపేసి తాగాల్సిందే. నీళ్లు మరగబెట్టామంటే ఖచ్చితంగా అందులో ఉన్నవి చస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫిల్టర్డ్ వాటర్లో జంతువులు చంపుతున్నాం మనం, చంపకపోతే మనం చస్తాం. నేను అహింసాపరుణ్ణండి అని వెళ్ళి అందులో ఉన్న నీళ్లు తాగితే ఇహ తర్వాత మనం అయిపోతాం. కాబట్టి ఏ రకంగా చూచినా హింస చెయ్యని వాడు లోకంలో ఉండడు. కానీ తన ఎంత తాను సాధ్యమైనంత వరకు ఎవరిని హింసించకుండా ఉండడమే అహింస. ఇది కూడా దమములో ఒక భాగము. సుశీల భావం, మంచి శీలం మన మనస్సులో. పైకి ఎన్ని కబుర్లు చెబుతారు, సాగనంత వరకు అంత గొప్పవాడే, సాగితే ప్రతివాడిలో నీచివాసన బయటపడుతుందిట. అందుకని పక్కవాడు చూడడం లేదు కదా అనుకుని విమానంలో కనపడినటువంటి వస్తువులు తినేసేయటం, చూసేటప్పుడు మాత్రం నేను తిన్నండి అండం, మైదారమడి ఎందుకు ఇది. కాబట్టి సుశీల భావం అంటే మనస్సులో నుంచి రావాలి, ఇతరుల కోసం కాదు మన కోసం. మనస వాచ కర్మణ పవిత్ర భావం ఉండాలి. ఈ పవిత్ర భావనతో ఎవరిని ద్వేషించకుండా ఉండడం, ఎవరి వస్తువులు కోరకుండా ఉండడం, ఎవరి వస్తువుల మీద స్పృహ లేకుండా ఉండడం, ఇది సుశీల భావం. ఇది చాలా ఉత్తమోత్తమైనది. ఇక ఇంద్రియగ్రామ జయము, ఇంద్రియాలను నిగ్రహించడం చాలా కష్టం. బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి, ఇంద్రియములు ఎంత బలమైనవంటే మహానుభావులు అనుకున్న వాళ్ళు కూడా వాటి వ్యామోహంలో పడిపోతారంటే ఇంకా సామాన్యుల సంగతి చెప్పేదేమున్నది. కనుక అనుక్షణము తన ఇంద్రియములను గెలవడానికి రోజుకొకసారైనా ఈ పూట నేను ఇంద్రియములకు లొంగను అని ఒక శపథం చేసుకోవాలి. ఇవన్నీ దమము అని పిలువబడతాయి, దాని ఆకృతులు ఇవి. ఇవి కలిగిన వాడే అభయం పొందుతాడు, వీటికి భయం ఉండదు. ఇహము పరము, అందుకే ఐహికాముష్మికముల వలనను అన్నాడు. ఇహలోకంలో సుఖం పొందుతాడట, మరణానంతరం మోక్షం పొందుతాడు, వాడికి శాంతి కలుగుతుంది. నువ్వేమని అడిగావు, సుఖం శుభం పొందాలంటే ఏం చెయ్యాలన్నావు, ఇవి ఉంటే ఇంక వాడికి సుఖం తప్పేమున్నది. ఇవి లేకపోవటమే దుఃఖానికి మూల కారణము. అత్యంత ప్రమాదకరమైన దుఃఖానికి మూల కారణం ఈ లక్షణములు లేకుండా ఉండడమే. అప్పుడు ఆయన చాలా సంతోషపడిపోయి, ధర్మరాజా ఇవన్నీ విన్నావు కదా, వీటిలో నీకు ఏది తోస్తే అది ఆచరించమని నేను చెప్పను. నీ మనస్సుకి తట్టినది కాలాన్ని బట్టి అనుగుణముగా చెప్పు. అనగా ఇంద్రియములను గెలచాలని గెలవాలనే కోరిక ఉన్నది. నువ్వు చెప్పినట్టే ఇంద్రియగ్రామ చేయి ఉండాలి. కానీ ఈ చెవులు, ముక్కు, కళ్ళు, నాలుక, చర్మం అని పిలువబడే ఐదు జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అని పిలువబడే ఐదు కర్మేంద్రియాలు ఎంత అదుపులో పెట్టుకుందామనుకున్న ఏదో సమయంలో విజృంభిస్తున్నాయే. ముక్కు సువాసన మీదకి దృష్టికి తీసుకుపోతుంది. చెవులు ఏవో ఇష్టమైనవి ఇచ్చకాలు వినాలనిపిస్తుంది. ఇష్టమైనవి అంటే పోనీ ఇలా మంచి పురాణంలో బాగుంటే వినొచ్చు. ఇచ్చకాలు అంటే ఏమిటంటే చెప్పే ఇందాక వాడి మీద వీడికి, వీడి మీద వాడికి నేరం చెబుతుంటే, ఓ అలాగా ఆయన అలాగే చేశాడంటావా అయితే అని చెవి పెట్టి వింటాం. ఇదో ప్రమాదం. ఇంకా కళ్ళు చూడకూడనివి చూడాలని కోరుకుంటూ ఉంటుంది. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అలాగే చూడాలనిపిస్తుంది అంటే దీనికి. ఇంకా చర్మం హాయిగా సుఖంగా ఆన చల్లని గాలి పీల్చుకోవాలనుకుంటుంది, ఏసీలో కూర్చోవాలనుకుంటుంది, కానీ ఇలా చెమట్లు కారుకుంటూ కూర్చోవాలని కోరుతుందా? కత్తి లేకపోతే కూర్చుంటుంది, అది వేరే విషయం. కాబట్టి చర్మం స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇంకా నాలుక మంచి రుచులు కోరుకుంటూ ఉంటుంది. ఈ జ్ఞానేంద్రియాల కంటే ప్రమాదం కర్మేంద్రియాలు. ఒకటి వాక్కు, ఈ వాక్కును వీపుకి తెచ్చిపెడుతూ ఉంటుంది. ప్రమాదకరమైన మాటలు మాట్లాడి తద్వారా అపమృత్యువుని పొందుతూ ఉంటుంది, అంటే పాపాలు చేస్తుంది. ఎక్కడ ఎవడు పాపం చేసినా నాలుగుతోటేగా చేసేది. నాలుగుతో అనరాని మాటలు, అనకూడని పదార్థాలు అని తద్వారా ప్రమాదం తెచ్చుకుంటున్నాడు. ఇంకా పాణి చేయి, చేతులతోటి కొన్ని పాపాలు చేస్తున్నాం. పాద కాళ్లతోటి, పాయూపస్థలు వరుసగా మలమూత్ర ద్వారాలు. ఈ ఐదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అదుపులో పెట్టడం ఎలాగా అనగా, నాయనా అంతరింద్రియ నిగ్రహం కలిగితే బాహ్యేంద్రియ నిగ్రహం కలుగుతుంది. దీనికి ఒక్కటే, చుట్టము పగయ్యను భేదం పెట్టి జనుల వలన తగులదెల్లప్పుడు ఎప్పట్టున అద్దానను మది పుట్టదు సంతోషగాని బుద్ధాత్మునకు. ఆత్మజ్ఞానం కలిగితే ఇంద్రియములు బాధ పెట్టవు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? చుట్టము పగయను భేదంబు పుట్టరాదు. ఎప్పుడైనా కొంతమందిని చూడగానే వీళ్ళు నా జాతి వాళ్ళు, నా కులము వారు, నా చుట్టాలు అనే భావన, కొంతమంది నా వాళ్ళు కాదు శత్రువులు అనే భేదభావం, ఇది కలిగినంత వరకు ఇంద్రియ నిగ్రహం ఉండదు. ఎవరి మీద ఈ భేదభావం పుట్టకపోతే ఇంక వాడికి అంతరింద్రియ నిగ్రహం వచ్చేస్తుంది. కొంచెం కష్టమే, కానీ అలవాటు చేసుకుంటే వచ్చేస్తుంది, అది పెద్ద కష్టమేం కాదు. పూర్వానికి ఎప్పటికీ మనలోనే తేడాలు వస్తున్నాయిగా, ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో ఇదివరకటికి ఎప్పటికీ మార్పు వచ్చింది. ఎంత పూర్వం సంకుచిత భావాలు ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చాక ఇంతమంది మహానుభావులు ఉన్నారా అని అందరి మీద ఆత్మీయత కలుగుతోంది. ఈ ఆత్మీయత కలగడం ఎక్కువయ్యే కొద్దీ స్వపర భేదం నశిస్తుంది. అప్పుడు వాడికి సంతోషం వస్తుంది. సంతోషం కలిగితే ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టు విజృంభించవు. సంతోషము లేకపోవటమే, స్వార్థమే ఇంద్రియ నిగ్రహానికి మూల కారణం అనగానే కుంతి తన యాగ్రతుడు పొంగిపోయి, మహానుభవ, సమస్త జనులకు సకల ప్రాణులకు ప్రియమైన వాడు ఎవడు? సహజంగా కొంతమంది కొంతమందిని ఇష్టపడతారు, కొంతమంది కొంతమందిని ద్వేషిస్తారు. ఎంత జ్ఞానినైనా, ఎంత పండితుడైనా, ఎంత మంచివాడైనా అందరూ ఇష్టపడరు. కానీ అందరూ ఇష్టపడేలా ఉండగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఎందుకు లేడయ్యా? ఉన్నాడు. దానికి నేను ఒక విషయం చెబుతున్నా విను. పూర్వం మథురా నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలించాడు, కంసుని తండ్రి ఉగ్రసేనుడు. కంసుడు చచ్చిపోయాక కంసుని చంపడం, కృష్ణుడు చంపి ఉగ్రసేనుణ్ణి రాజును చేశాడు. అనఘ యయాతి శాపమున యాదవ వీరులకు నరేశరాసనమునరాదు. మహారాజా, నీ కొడుకును చంపాను, రాజ్యంలో నేను వేలు పెట్టడానికి లేదు. ఎందుకంటే యయాతి మహారాజు శాపం వల్ల మా యాదవులకి సింహాసనార్హత లేదు, కాబట్టి నిన్నే నేను రాజును చేస్తున్నాను, నువ్వు సింహాసనం మీద కూర్చో అని ఉగ్రసేనుండే పట్టాభిషిక్తుని చేశాడు. అందుకే ఎప్పటికి కూడా మధురా నగరం మధ్యలో ఉగ్రసేన మహారాజు గారి యొక్క విగ్రహం ఉంటుంది. ఆయనే శాశ్వతంగా యాదవనాశనం అయ్యేదాకా, అంటే మౌసల పర్వం వచ్చేంత వరకు ఆయనే రాదు. ఆఖరిదాకా బతికాడు. ఎంత ఆయుర్దయమో చూడండి ఆయనకి. ఆయన ఒకరోజున కృష్ణుడికి నమస్కరించి, నాయన వయస్సులో పెద్దవాడిని, నీకు తాతగారిని కానీ నువ్వు పరమాత్ముడివని తెలుసు. నాకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అనుక్షణం నన్ను విచిత్ర భ్రాంతికి గురి చేస్తోంది. ఏమిటి అన్నాడు కృష్ణుడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నరనాథ ఉగ్రసేనుడు హరితో ఇట్లనియే జనముల అభివర్ణన తత్పరు లగుదురు నారదు నెడ అరయగ అతడంత వాడే అంబుజనాభ. శ్రీకృష్ణ ఎక్కడికి వెళ్ళని అందరూ నారదుణ్ణి ప్రశంసించకుండా ఉండలేరు. నారదుడు ఎంత గొప్పవాడంటే విష్ణువు దగ్గరే ఉంటున్నాడు, విష్ణువుతో బద్ధ విరోధంగా ఉండే హిరణ్యాక్షహిరణ్యకశిపుల దగ్గరికి వెళతాడు, రావణాసుడి దగ్గరికి వెళ్ళి తాత అంటే ఓహో మనవడా అంటాడు, శివుడి దగ్గరికి వెడతాడు, బ్రహ్మ దగ్గరికి వెడతాడు, నీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇలా ఆయన ఎక్కడికి పెడితే అక్కడికి వెడతాడు. ఇంకో విచిత్రం, ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ని పొగుడుతారు. భయంకర క్రూర రాక్షస జనం చేత, దేవతల చేత, మానవుల చేత, నాగుల చేత, అన్ని జాతుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ నారదుడు. ఏమిటి ఆయన గొప్పతనం? అసలు పరమాత్మవి నిన్ను కూడా శిశుపాలుడు తిడతాడు, కానీ ఆ శిశుపాలుడు కూడా నారదుడు కనబడగానే దండం పెడతాడు. ఇలా ఎంతమంది చేత దండం పెట్టించుకోవడం కష్టం కదా, నిజంగా ఆశ్చర్యం అండి. మీరు చూడండి, అప్పుడే వైకుంఠం నుంచి నారాయణ అంటూ వచ్చి హిరణ్యకశిపుడి దగ్గరికి రాగానే హిరణ్యకశిపువేనమహ అంటాడు ఆయన వెళ్ళి. ఎంత విచిత్రం అది, అందరి ప్రశంసలు పొందడం కష్టం. భయంకరుడు హిరణ్యకశిపుడు, అంతకంటే భయంకరుడు రావణుడు, వీళ్లతో కూడా ప్రశంసలు పొందుతాడు. ఆయన లేని చోటు ఉండదు. ఎలా వచ్చింది ఆయనకి ఈ గొప్పతనం? అందరి చేత ప్రశంస పొందగలిగే అర్హత ఎలా సంపాదించాడనగానే, అందరికీ తెలియని రహస్యం చెబుతున్నాను, నారదుడు అంటే ఏదో ముఖస్థుతి చేయటం, పబ్బం గడుపుకునేవాడు అనుకుంటున్నారయ్యా మీలాంటి వాళ్ళు, సత్ప్రియుడవుతున్నాడు ఆయన. ప్రతి ప్రాణికి ఆత్మీయుడవ్వడానికి గల కారణం ఆతనిలో ఉన్న గొప్పతనం అని కృష్ణుడు స్వయంగా ఉగ్రసేనుడికి కంసుడి తండ్రికి చెప్పిన మాట. శృతము ఆచారంబు అతిశయవంతంబు లెడనహంకారము కింతయే నిలేదు శీలము కడులెస్స వేషము నిర్వికారంబు అమత్సర గర్వమధుడు జననంబు తపము తేజంబును బుద్ధియు వినయంబు నయమును విశ్రుతములు ధైర్యంబు వచన మాధుర్యంబు శాఠ్యధైన్య క్రోధ లోభ నిరాస కృత్తమోజ అతని యందు నైజంబులు ఈర్ష్యయు ఉద్ధతియు అసూయయును అవజ్ఞయును ఎరుంగడు అట్టి మునువరు నారదు నఖిల జనులు పొగటు టరుదయధిపా. నారదుడిని సమస్త లోకాలు ఎందుకు పొగుడుతాయో తెలుసా? నారదుడిలో మొట్టమొదట ఉన్నదన్నిటికంటే శృతము. బాగా చదువుకున్నాడు, శాస్త్రజ్ఞానం ఉంటే శృతము అంటారు. అసలు ఒక వ్యక్తికి ఎందుకు కీర్తి వస్తుందని ఉన్నారు? సరదా కోసమా? కొంతమంది తెలియక ఆ మాత్రం నేను చెప్పలేనా నాకు కీర్తి రాదనుకుంటారు. ఎన్ని గింజుకున్నా భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క శక్తి ఇస్తాడు, ఆ శక్తి లేకుండా కీర్తి రమ్మంటే రాదు. ఇంత పద్మాకర్ గారికైనా శాస్త్రజ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళ పురాణం బాగా ఒప్పించగలిగితే కీర్తి వస్తుంది. రెండు రోజులు కూర్చొని ఏ చెప్పకుండా పోతే దిక్కుమలాడు తినేశాడు అనుకుంటారు, తప్పు లేదు అలా అనుకోవాలి కూడా. కాబట్టి ప్రతి వ్యక్తిలో శాస్త్రజ్ఞానం ఉంటే వాడు కీర్తిని పొందుతాడు. శాస్త్రజ్ఞానం కొంతమందిని వశం చేస్తుంది, కానీ కేవలం శాస్త్రజ్ఞానం సరిపోతుందా? శాస్త్రజ్ఞానం వల్ల కొంతమంది ప్రీతిపాత్రులైనా ఈ ప్రొఫెషనల్ జలసేన ఉంటుంది, ఇలా చెప్పలేక ఈ కీర్తి నాకు రావట్లేదని ఏడ్చేవాళ్ళు కొందరు ఉంటారట, వాళ్ళని కూడా వశం చేసుకోవడానికి సదాచారం కావాలి. ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా కేవలం శాస్త్రజ్ఞానం సరిపోదు, రెండవది సదాచారం, పవిత్రాచారం ఉండాలి. నారదుడిలో శాస్త్రజ్ఞానం ఉంది, ఆచారం ఉంది, ఈ రెండు ఉన్నా కూడా అందరూ ఇష్టపడరు. మళ్ళీ ఇటువంటి లక్షణములు ఉన్నవాళ్ళు అయితే తప్ప తక్కిన వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి మూడవది, నారదుడిలో అహంకారం లేదు. ఎడ అహంకారం ఒకింతయని, ఇంత కూడా అహంకారం లేదు. నారదుడు ఎంత వినయంగా ఉంటాడు, అంత పరమాత్మే. పైకి నీచుడి దగ్గర ఉంటాడా, ఆ నీచుడిని కూడా ప్రేమిస్తాటండి ఆయన. హిరణ్యకశిపుడి కొడుకు అనుకున్నాడు ఆయన, అందుకే దగ్గరికి వెళ్ళగలిగాడు. తాచుపావుని కూడా అది నా బిడ్డ అనుకుంటాడు. ఎందుకు వస్తుంది ఆ భావం అంటే అహంకారం లేకపోవటమే. మీకు చిన్న రహస్యం చెబితే, నారదుడు ఎందుకెంత గొప్పవాడయ్యాడో తెలుస్తుంది. నారదుడిలో అహంకారం లేకపోవటం వల్లే ఆయన నోటి నుంచి ఏది వచ్చినా అది కేవలం విష్ణు కీర్తన అవుతుందిట, ఇంకెవ్వరిని పొగడ్డం. ఓసారి హిరణ్యకశిపుడు, ఏమయ్యా నన్ను పొగుడు అన్నాడు. సరే పొగుడుతాను, సమస్త లోకాలకి అధిపతి ఎవరైతే వాణ్ణే పొగుడుతానన్నాడు. చూసేవాళ్ళు చూసారా నారదుడు పార్టీ ఫిరాయించాడు, ఎవడు అధికారంలో ఉంటే వాడు వెనకాతలు పడుతున్నాడు అనుకున్నారట ఇంద్రాదులు తెలియక. కానీ నారదుడు ఏమన్నాడో తెలుసా, ఇదం ఏనేదం యశ్చ కశ్చ తస్మై నమః, ఇదంతటిని ఎవడు పరిపాలిస్తున్నాడో ఏడేడు లోకాల్లో, ఎవడు అంతటికీ మూలకారకుడో అటువంటి వాడిని పూజిస్తున్నానని దండం పెట్టాడు. వాడు ఏదో పొంగిపోయాడు తప్ప. ఇది ఆరుద్ర ఒక అద్భుతమైన పాట కింద రాశాడు. ఈ అత్యద్భుత జ్ఞానసారాంశాన్ని పుట్టి నాస్తికుడు ఆరుద్ర, నిజానికి దేవుడు లేడు దెయ్యం లేడు అంటాడు. కానీ చంచులక్ష్మిలో రాశాడు హిరణ్యకశిపుణ్ణి పొగడాలి, నారదుని చేత పొగిడించాలి. ఏమి అద్భుతమైన కవులు పుట్టారండి వాళ్ళు కవులంటే, అంతేగాని ఊరికే పక్కన రాసేసుకున్నంత మాత్రం చేత కవి అవుతాడా? ఏడేడు లోకాల ఏలిక, ఏడేడు లోకాల ఏలిక, నీపైన పాడగా చాలదొక నాలిక, ఏడేడు లోకాల ఏలిక, నీపైన పాడగా చాలదొక నాలిక, నీవు తల్ల చిన్న చాలు మేరువే అణువు, నీ చేతిలో కలదు అందరి పరువు, మహిమన్న నీదేనులే, ఏమైన దైవమన నీవేనులే. ఇందులో ఎక్కడదని ఎవడ పేరు ఎత్తాడా? ఏడేడు లోకాలకు ఎవడు ఏలికో వాడికే నేను నమస్కారం చేస్తున్నాను. నీ మీద పడ్డానికి ఒక నాలిక చాలదు, అంటే వేయి పడగలు కలిగిన ఆదిశేషుడు కూడా నిన్ను స్తుతించలేడు. అది అంతరార్థం. నీవు తలిస్తే మేరు పర్వతం అణువు అవుతుంది, అణువు మేరు పర్వతం అవుతుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు. ఇది మళ్ళీ అక్కడ భగవంతుడికే చెందుతోంది. నీ చేతిలో అందరి పరువు ఉందన్నాడు. మహిమంటే నీదే, ఏమైనా దైవం అంటే నీవే. ఆ వింటున్న హిరణ్యకశిపుడు తనకనుకున్నాడు తప్ప. కాబట్టి ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయన స్తుతి భగవంతుడే వేదసమ్మతమైన శాస్త్రజ్ఞానంతో స్తుతిస్తోంది. ఆ శాస్త్రజ్ఞానమునకు అహంకారం లేకపోవటం తోడయ్యింది, సదాచారం ఉంది, శీలం పవిత్రమైనది, ఇంకా వేషం కూడా వికారం లేకుండా ఉండాలి. పురాణం చెప్పడానికి వచ్చి నేను ఫ్యాంటు షర్టు వేసుకుని ఇన్షర్ట్ చేస్తే ఏం బాగుంటుంది? ఇక్కడ ఈ వేషమే ఉండాలి. పూజ చేసేటప్పుడు దానికి తగిన వేషం ఉండాలి. నారదుని యొక్క వేషము తన ప్రవర్తనకి తన ఆశ్రమమునకు అనుగుణంగా ఉంటుంది. 70 ఏళ్ళు వచ్చాక ఇన్షర్ట్ చేసుకుని గుర్తువారు టింగు రంగాన్ని వస్తే ఆయన మీరు రేపు పొద్దున పూజ ఏం చేస్తారు? కాబట్టి అక్కడ అలా ఉండాలి, తగిన వేషం ఉండాలి. మాత్సర్యం లేదు, గర్వం ఉండదు, మదం అసలే లేదు ఆయనలో. ఇంకా పుట్టుక పవిత్రం, పుట్టడమేనా, జననంబు తపము తేజంబును బుద్ధియు వినయంబు నయమును విస్తృతములు వరసగా చెప్పుకొచ్చాడు. ఆయన పుట్టుక పవిత్రం, తపస్సు గొప్పది, అద్భుత తేజస్సు కలిగిన వాడు, మామూలు తేజస్సు కాదు. నిరంతరము సత్ ప్రవర్తనతో ఉన్న కారణము వల్ల అతని ముఖము నుంచి వర్చస్సు వచ్చేదట. వర్చస్సు ఎప్పుడొస్తుంది? సత్ప్రవర్తన శాస్త్రజ్ఞానం ఉంటే. అలాంటి తేజస్సు, మంచి బుద్ధిమంతుడు, అన్ని చోట్ల ఒకే రకంగా మొండిగా వాదించడు, నిజం నిజం అంటూనే చెప్పవలసింది చెబుతాడు. రావణాసురుడు సీత దగ్గరికి అడతానంటే నిజం నిజం అని చెప్పినట్టు చెప్పి సీత దగ్గరికి అడితే ఎంత ప్రమాదమో మెల్లిగా గిల్లుతాడు పక్కన నుంచి. అదన్నమాట, ఎప్పుడు అవతల వాడికి అనుగుణంగా మాట్లాడి మన దారిలోకి తేవాలి. అలా తేలేకపోతే వాడు అంతం చూడాలి. ఈ తెలివితేటలన్నీ పుట్టాయి. వినయం ఉన్నది, నయం ఉన్నది, అన్నిటికంటే అతని దగ్గర ధైర్యం గొప్పది. నీచుని దగ్గరికి వెళ్లే ముందు అధైర్యపడతారు చాలామంది. చూస్తూ చూస్తూ ఏ రావణాసుడి దగ్గరికి ఎవడెడతాడు? కానీ ఈయన వెళ్ళగలడు, అది ఆత్మధైర్యం. ఎందుకంటే అన్ని ప్రాణులు తనవి కనుక. ఇంక అన్నిటికంటే వచన మాధుర్యం, మాట ఎంత కమ్మగా ఉంటుందండి. నారదుడి గొప్పతనం అంతా అతని గానంలో ఉంది. నారదుడు ఎందుకు ఈ ప్రపంచంలో గొప్పవాడయ్యాడంటే ఎంత మధుర కంఠం. పౌరాణికుడికి నారదుడిలాగా గొప్పవాడయ్యేవాడికి ఎప్పుడూ కూడా కంఠం బాగుండాలి, అన్ని రాగజ్ఞానం ఉండాలి, శృతి అంటారు దాన్ని, శృతి పక్వత ఉండాలి. అయితే చచ్చినట్టు ఏడుస్తూ గొంతుకు లేవలేక పద్యం చదివితే వచనం చదివినట్టు చదివితే వాడిని ఎట్టి పరిస్థితుల్లో మాధుర్య వచ్చేసి కూడా అనరు. మంచి మధుర వాక్కు నారదుడంటే వచన మాధుర్యం అనే ఒక్క ముక్క ద్వారా నారదుని పలుకులు ఎంత మధురముగా ఉంటాయో చెప్పారు. అసలు నారదుడు ఏది మాట్లాడితే మాట మాట సంగీతంలో ఉండేదిట. మాట మాట మంచి పాటలో ఉంటుందిట. నారదుడు రామాయణం గానం చేస్తే రాళ్ళు కరిగాయి, భాగవతం గానం చేస్తే కృష్ణుడు చేతులు కట్టుకు విన్నాడని కదా. మనకి భాగవతాన్ని భారతాన్ని గానం చేశారు మన పూర్వులు. మీకు నారదుడు ప్రారంభంలోనే చెబుతాడు, కుశలవులు గానం చేశారన్నాడు తప్ప వినిపించారనలేదు. పాట రూపంలో పాడారు వాళ్ళు, గానంగా శ్లోకాలన్నీ కూడా ఎప్పుడు ఎలా సందర్భాన్ని బట్టి రాగం మార్చాలో అలా మార్చారు. భాగవతాన్ని కూడా మహానుభావుడు గాయంతి, చూడండి మీరు ఒకసారి భాగవతం, ఆయన పాడుతూ వెళ్ళాడు అని చెప్పారు, పాడించాడు అని. అందువల్ల ఆయన మాధుర్య కంఠం కలిగిన వాడు, కష్టపడి వీణ వాయించకుండా ఆయన అదృష్టవశాత్తు మహతి అనే వీణ భగవంతుడు ఇవ్వడం వల్ల అది తనంత తానే శృతి మోగిస్తూ ఉండేదిట పక్కన. ఇది కాకుండా శాఠ్యం అంటే మొండితనం, శఠత్వం అంటే మొండితనం, నేను ఇంతే నేను విన్నా చచ్చినా చేయనండి అంటే ఇంకేమిటో చచ్చాక చేసేది ఏమిటి వీడి మొహం. అంచేత ఎప్పుడు కూడా సమయ సందర్భాన్ని బట్టి ఇతరుల వాక్కు కూడా వినాలి, అలా వినకుండా మొండితనంతో ప్రవర్తించడు. దైన్యము లేదు, ఎప్పుడు ఏడవడం, క్రోధము లేదు, లోభము లేదు. అన్నిటికంటే దుర్గుణాలలో ఇతరుల వస్తువులు నాకు కావాలనే ఊహ పొరపాటును కూడా లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతని నిజగుణములు కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడు. ఎప్పుడైనా నారదుడు తన బుద్ధి సక్రమంగా లేదు వక్ర మార్గం పడుతుందనుకుంటే టక్కున మహతిని పట్టుకుని మళ్ళీ భగవంతుని మీదకి పానిస్తాట. ఆయనకు భగవంతుడు ఇచ్చిన ఇంకో వరం ఏమిటో తెలిసిన, ఆయన చేతిలో మహతి ఉన్నంత వరకు అతనిని ఏ మాయ అంటదు. మాయ అంటాలంటే మహతి లాగేయాలి పక్కకి. అందుకే మాయకు అతీతంగా ఉండగలుగుతున్నాడు. ఓసారి నారదుడు కూడా అహంకరించాడు, అప్పుడు మాయ అంటే ఏమిటో చూపించడానికి విష్ణుమూర్తి ఏం చేశాడు, ఒక్కసారి ఆ మహతిని తీసుకుని ఆ చెరువులో ములుగన్నాడు. ములగ్గానే నారదుడు కాస్త ఓ స్త్రీ లోలుడైపోయి మాయ అని పేరు కలిగిన ఒక స్త్రీని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ నానాయాత్ర పడిపోయాడు. ఇక మామూలు సంసారం కాదు బాబోయ్, నారద సంసారంలో ఆయన పడిన బాధ అంతా ఇంతే కాదు. చిట్ట చివరికి ఆ సంసార దుఃఖం అంతా తొలగాక మళ్ళీ ఆయన చేతికి వీణ ఇచ్చి ఏడుస్తున్నట్టు నారదుడు, నా పెళ్ళం పోయింది బిడ్డలు పోయారని. అప్పుడు కృష్ణుడు వచ్చి మారువేషంలో పెళ్ళం బిడ్డలు పోయారని ఏడుస్తున్నావు, ఆ చెరువులో స్నానం చెయ్యంటే ఎంతో పూర్వం ఏ చెరువులో స్నానం చేశాడో అందులో స్నానం చేశాక అప్పుడు పైకి రాగానే మహతి ఇచ్చాట. ఆ మహతి పుచ్చుకోగానే మాయ పోయింది. ఏమయ్యా కృష్ణ నువ్వు ఇక్కడే ఉన్నావా, ఇందాక నన్ను ఎవరో పెళ్లి చేసుకున్నట్టు 20 మంది పిల్లలు పుట్టినట్టు ఆ పిల్లల్ని పెంచలేక కష్టాలు పడినట్టు చివరికి ఆ పిల్లలు పెళ్ళం ఇల్లు కాలి చచ్చిపోయినట్టు వచ్చింది కల అంటే, కల కాదయ్యా, నువ్వు రవ్వంత అహంకరిస్తే ఆ అహంకారం తొలగించడానికి నీకు మాయను అంటగట్టా. ఆ మాయ స్త్రీ రూపంలో నిన్ను పట్టుకుంది, అది పట్టుకోవాలంటే మహతి నీ దగ్గర ఉండకూడదు. అందుకే ఒకసారి అది ఎమ్మని పుచ్చుకుని అప్పుడు నీకు అంటగట్టా. ఇప్పుడు మహతి వచ్చింది నీ దగ్గరికి, మాయ పోయింది. అప్పుడు పాడతాడు నారదుడు అన్నమాట, మాయ తొల్లగెరా మహతి మోగెరా, మాయ వీడెరా మహతి మోగెరా, మంగళగీతిని వినిపిల్తుదేవా, మంగళగీతిని వినిపిల్తుదేవా, నీలవర్ణ నీలీలలు పొగడ నా తరమా దేవాధిదేవా, నీలవర్ణ నీలీలలు పొగడ. అంతటి మహానుభావుడు ఆయన, ఎప్పుడు ఆ నీలవర్ణుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు. ఈ మహతి ఉన్నంత వరకు ఆయన దగ్గరికి ఏమీ వెళ్ళవు. ఇదన్నీ ఒక పక్కన, ఈర్ష్యయు ఉద్ధతియు అసూయయును అవజ్ఞయును ఎరుగడు, పొరపాటును కూడా ఈర్ష్య లేదు ఆయనకి. ఎవరి మీద తన అహంకారంతో పెత్తనం చెయ్యడు, ఔద్ధత్యం చూపించడు, ఏ ఇలా చెయ్యి అని ఆజ్ఞాపించడు, మెత్తగా చెప్పి ఇలా నడుచుకుంటే బాగుంటుంది అంటాడు. అసూయ లేదు, అవజ్ఞ లేదు, అంటే చులకనతనం లేదు. సాధారణంగా ఎవరినైనా తిరస్కరిస్తాం మనం తక్కువవాడైతే, అందరినీ సమానంగా చూసే గొప్పతనం ఉండాలి. నాతో కూడా 10 మంది వస్తే 10 మంది నా వాళ్ళు అనుకోవాలి నేను, అంతేగాని వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకోకూడదు. తిరస్కార భావం లేదు నారదుని దగ్గర. అందుకే మునిశ్రేష్ఠుడన్నారు, ఆ నారదుణ్ణి ప్రజలంతా కీర్తిస్తారు, రాక్షసులైనా మానవులైనా సురలైనా కిన్నరులైనా పన్నగులైనా యక్షులైనా అందరూ సమానంగా స్తుతిస్తారు. ఈ సద్గుణములు అందరికీ ప్రియమైనవి. ఎవణ్ణైనా పూజించడానికి వాడి గుణములే మూల కారణం తప్ప అవేమీ లేకపోతే వాడు పూజిస్తాడు? ఇన్ని గుణములు ఉండడం కష్టం అనగానే ధర్మరాజు తెల్లబోయి ఆహా అని పొంగి కాలం గొప్పతనం చెప్పు అన్నాడు. అయితే చెబుతున్నా విను, పూర్వం వేదవ్యాస మహర్షి తన కొడుకు సుకుణ్ణి దగ్గరికి పిలిచాడు. నాయన కాలాన్ని గురించి తెలుసుకో, కాలాన్ని సద్వినియోగం చేసుకో, మోక్షం పొందుతావంటే కాలం అంటే ఏమిటి అని అడిగట సుకుడు. అప్పుడు దీనికి చాలా పెద్ద పేరండోయ్, 12వ అధ్యాయంలో 224వ శ్లోకం ఇది. అత్యద్భుతమైనది అన్నమాట ఇది. దీనికి వ్యాస సుఖ సంవాదము అంటారు. వేదవ్యాసుల వారు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వ్యాసుణ్ణి సుకుడు అడిగాడు, కొడుక్కి తండ్రి చెప్పాడు, ఒక గురువు శిష్యుడికి చెప్పడం, ఒక మహానుభావుడైన తండ్రి అంతకంటే ఉత్తముడైన అవధూత సుకుడికి చెప్పిందనమాట. కాలం తెలుసుకుంటే మానవుడికి దుఃఖం తొలగుతుంది, మోక్షం కలుగుతుంది. అది వినిపిస్తున్న విను, ఈ సృష్టిలో అన్నిటికంటే సూక్ష్మాతి సూక్ష్మమైన కాలం అనుక్షణము సెకండ్ల కంటే లెప్తగా, క్షణం కంటే మరింత క్షణంగా తిరుగుతూ ఉంటుంది. 18 నిమిషాలకి ఒక కాష్ట అని పేరు. నిమిషం అంటే మన ఇంగ్లీష్ నిమిషం కాదు, ఇలా కంటి మీద రెప్పపాటు పడితే టక్కన పడ్డానికి ఎంతసేపు పడుతుంది? నువ్వు కళ్ళు ఇలా బిగించుకు చూడటం కాదు, టప్పన తనంత తాను పడినప్పుడు ఎంత సెకండ్ సూక్ష్మం పట్టిందో దానికి నిమిషము అని పేరు, రెప్పపాటు కాలం. ఆ రెప్పపాటు కాలాలు 18 అయితే దానికి కాష్ట అని పేరు. అలాంటి 30 కాష్టలకి ఒక కళ, 360 కళలు ఒక ముహూర్తం. ఆ 30 ముహూర్తాలు ఒక 24 గంటలు. 24 గంటల్లో 30 ముహూర్తాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, అహోరాత్రములు. ఈ అహోరాత్రలో ముందున్న ఆ తీసేయండి, అత్తరా తీసేయండి రాత్రిలోంచి, అప్పుడు మధ్యలో హోరా, అదే హోరాకాలము అంటారు మన వాళ్ళు జ్యోతిష్కులు. అహోరాత్రము, ఇందులో మొదట అక్షరం చివరివి తీసేస్తే మధ్యలో హోకి రాకి కలిస్తే హోరా. ఏ రోజు ఎలా మొదలవుతుందో చెప్పుకుందాం. ఇవాళ ఉదాహరణకి బుధవారం, బుధవారం సూర్యోదయం 6 అయింది అనుకుందాం. నేను కరెక్ట్ టైం చెప్పట్లే, 6-7 అనుకుందాం. ఈ సూర్యోదయం నుంచి గంట కాలం బుధుడి హోర ఉంటుంది. ఇవాళ బుధవారం కనుక 6-7 బుధ హోర. సూర్యోదయం కాస్త పావు గంట ముందు వస్తే అది కూడా లెక్కేస్తాం. ఏదైనా సాధారణంగా 6-7 లెక్కేసుకోండి. బుధుడు వరుసగా ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 7 వారములు ఉన్నాయి కదా, ఈ 7 హోరాకాలంలోకి తీసుకోవాలి. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 7 వేళ్ళు తీసుకోండి. సూక్ష్మంగా చెబుతాను మీకు అర్థమయ్యేది కోసం. ఇందులో ఇవాళ బుధవారం వచ్చాం, ఆది, సోమ, మంగళ, బుధ, బుధ 4 6-7 బుధహోరం ఉంది. ఇప్పుడు 7-8 ఏమొస్తుంది? ఈ వేలు విడిచిపెట్టి వెనక్కి రావాలి. అనగా బుధుడి తర్వాత వెనక్కి ఎడితే ఎవడుంటాడు? కుదుడు ఉంటాడు. కుదుడిని వదిలేయండి, నెక్స్ట్ ఎవరుంటారు? చంద్రుడు ఉంటాడు. కాబట్టి 7-8 చంద్రహోర వస్తుంది. 8-9 ఇది వదిలేయండి, నెక్స్ట్ చంద్రుడి పక్కన ఎవడున్నాడు? సూర్యుడున్నాడు. సూర్యుడు వదిలేసి మళ్ళీ వెనక్కి వస్తే వస్తుంది అనమాట, శనిగారు ఉంటారు. కాబట్టి చంద్రుడి తర్వాత 8-9 శనిహోర, 9-10 శని తర్వాత వాడిని వదిలేయండి, అంటే శుక్రుడిని వదిలేయండి. ఆ తర్వాత ఉన్నటువంటి వాడు గురుడు వస్తాడు, గురుణ్ణి వదిలేయండి నెక్స్ట్. ఆ ఈ విధంగా ఆల్టర్నేట్గా ఒక్కొక్కడిని వదిలేసుకుంటూ లెక్కలు వేసుకు పెడితే 6-7, 7-8 అలాగ 6 అయ్యాక మళ్ళీ మొదలకు వస్తుంది అనమాట. ఈ విధంగా హోరాకాలం నడుస్తూ ఉంటుంది. ఈ అహోరాత్రములు 30 ముహూర్తములతో ఉంటుంది. ఈ 30 అహోరాత్రాలు అయితే ఒక మాసం, అంటే 4 2 ఒక ఋతువు, 6 ఒక సంవత్సరం. ఈ సంవత్సరాలలో వరుసగా 60 ఉంటాయి, మళ్ళీ తిరిగి ప్రభవ విభవ. ఇప్పుడు నందననామ సంవత్సరం నడుస్తున్నది కుమార. ఋతువులలో 3 ఋతువుల్ని అయనము అంటారు. ఈ అయనములు దక్షిణాయనము, ఉత్తరాయణము అని 2. అయనము అంటే నడక, ప్రయాణం, కదలిక. సూర్యుడు ఉత్తరం వైపుకి వెడితే ఉత్తరాయణం, అది మకర సంక్రమణం అంటారు దానిని. మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి 3 పాటు వరుసగా 3 పాటు, అంటే 6 పాటు ఉత్తరాయణ పుణ్యకాలం. మళ్ళీ కర్కాటక సంక్రమణంలో ప్రవేశిస్తే 6 పాటు దక్షిణాయనం. రేపు ఆషాఢ మాసంలో కర్కాటక సంక్రమణం వస్తుంది, అదిగో అప్పటి నుంచి దక్షిణాయనం, అది 6 అవుతుంది. ఇది యోగి జనులు మనకి చెప్పిన కాలం. అనఘ ఉత్తర దక్షిణాయనములు అమ్మహాత్ములగ్నియు ధూమంబునండ్రు మరియు వినుము శుక్లంబు కృష్ణంబుననుట కలుగు సుగతి కగతికి హేతువు లగుట చేసి. ఓ సుఖయోగేంద్ర పుణ్యాత్మ, యోగులు ఉత్తరాయణ పుణ్యకాలానికి అగ్ని అని పేరెట్టారు. ఉత్తరాయణం అంటే అగ్ని, దక్షిణాయనాన్ని ధూమం పొగ అన్నారు. అగ్ని ఉంటే పొగ ఉండాలిగా, అగ్ని ఉత్తమం, అగ్ని నుంచి వచ్చే పొగ మధ్యమం. అందుకే అగ్ని లాంటి కాలంలో శరీరం విడిచిపెడితే మోక్షమని, పొగ ఉన్న కాలంలో విడితే అది మోక్షం కాదని. ఇంట్లో కూడా పూర్వం కట్టెపొయ్యి వెలిగించేవారు, అగ్ని ఉన్నప్పుడు హాయిగా ఉడుకుతుంది, పొగతో ఉంటే ఉడక సరిగ్గా, కళ్ళు మండిపోయి ఆడవాళ్ళు నానా బాధ పడేవారు. ఇప్పుడు గ్యాసులు వచ్చాక మీకు తెలియట్లేదు కానీ. కాబట్టి ధూమము కంటే అగ్ని గొప్పది, కానీ అగ్ని ఉంటే ధూమం ఉంటుంది. అనగా ఉత్తరాయణం ఉంటే దక్షిణాయనం ఉండాలి, దక్షిణాయనం ఉంటే ఉత్తరాయణం ఉండాలి, పొగ ఉంటే అక్కడ నిప్పు లేకుండా పొగ పుట్టదు గనక. ఈ రెండింటిలో మొదటిది సుగతులు ఇస్తుంది. అందుకే కదా భీష్ముడు చెబుతున్నాడు, నేను అందుకే బ్రతకడానికి నిర్ణయించుకోవడం ఉత్తరాయణం వచ్చేదాకా, లేకపోతే ఎప్పుడో వచ్చేవాడిని. ఇంకా ఈ సుగతి కలిగించటం వల్లే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని శుక్లం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత రెండవది దుర్గతి కలిగిస్తుంది, అందుకే దాన్ని కృష్ణం అంటారు. అయనములలో శుక్లాయనం కృష్ణాయనం అంటారన్నమాట. శుక్లాయనం అని ఉత్తరాయణాన్ని అంటారు. ఆ కాలంలో మోక్షానికి వెడతారు గనక, దుర్గతులు ఇస్తుంది గనక కృష్ణాయనం అన్నారు. విద్వాంసులైన వారు ఈ నెలలన్నీ కూడా పితృదేవతలకు రోజులు కింద లెక్క అని చెప్పారు. అనగా ఒక నెలలాళ్ళు మనకి భూలోకంలో 30 రోజులు ఉంది కదా, ఈ 30 రోజులు చచ్చిపోయి పైలోకాల్లో ఉన్న పితృదేవతలను ఉంటారు, వాళ్ళకు ఒక్కరోజే. అందరూ చచ్చిపోయి ఎక్కడ ఉండరు, వాళ్ళు మళ్ళీ జన్మెత్తచ్చు. కానీ ఒక లోకం ఉంది, యమలోకం. యముడికి పక్కనే సంయమనీపురమునకు కాంపౌండ్ వాళ్ళు అడ్డనమాట. ఇప్పుడు డాక్టర్ గారికి ఆ పక్కకి కాంపౌండ్ వాళ్ళు ఎలా అడ్డమో, యమధర్మరాజు గారి నగరానికి పక్కనే పితృదేవతలు నివసించే ఒక వనం ఉన్నది, దానికి పితృలోకం అని పేరు. ఆ పితృలోకంలో ఉండేవాళ్ళకి భూలోకంలో కాలమానం నెల అయితే ఒక్కరోజు అనమాట. అందుకే చచ్చిపోయిన వెంటనే మాసికములు అనే పేరుతో వాళ్ళకి తిండి పెడుతున్నాం. ఇక్కడ మాసికం పెట్టగానే వాడికి ఒక రోజు భోజనం, వాళ్ళు రోజుకు ఒక్కసారి భోజనం చేస్తారు గనక. అందువల్ల 12 నెలల పాటు మాసికాలు పెడితే వాళ్ళు 12 రోజులు భోజనం చేస్తారు. ఏమండి చాలామంది 12 నెలలు అయిపోయాక సంవత్సరానికి ఒక రోజే పెడుతున్నారు కదా అంటే, అదే తెలివి తక్కువ ప్రశ్న. ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు తద్దినం పెట్టక తప్పదు. మీరు చూడండి భూలోకంలో నెలళ్లలో ఇవాళ ఒకరు పెట్టారు, రేపు ఎవరో ఇంకోళ్ళు, ఓ రోజు మా నాన్నగారి తద్దినం వచ్చింది అనుకోండి, ఇంకో రోజు ఏ గుర్తువారి ఇంట్లోనూ రావచ్చు. ఇలా ఎవరికి తల్లిదండ్రులు ఉంటారో ఎవరికి పోతారో తెలియదు. ఎక్కడో ఒక చోట భూమండలములో అనునిత్యము పితృదేవతల కోసం పిండ ప్రదానములు జరిగితే ఆ పితృదేవతలకు అందుతాయి. మళ్ళీ ఇంకొక అనుమానం మనకి పిచ్చప్రశ్న, ఏమండి మా తండ్రి గారు వైకుంఠానికి వెడితేనో, లేదా పరమపాపాత్ముడైన ఒక తండ్రి గారు భూలోకంలో మళ్ళీ కుక్కో నక్కో అయి పుడితే, వాళ్ల కోసం కాదు ఇప్పుడు పెట్టే తిండి, నువ్వు నీ తల్లిదండ్రుల కోసం కాదు, నీ తల్లిదండ్రుల పేరు చెప్పి పితృలోకములో ఉన్నవారికి పెడుతున్నావు. నీ పితృదేవతలు ఇప్పటికే మోక్షమునికి వెళ్ళినా పునర్జన్మ ఎత్తినా వాళ్ళకి తిండితో సంబంధంలా. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, పద్మాకర్ గారికి సన్మానం చేసినప్పుడు ఏమంటున్నారు, మా పూజ్య దేవతలు మాతాపితరులను తలుచుకుని ఇస్తున్నాం అంటే, వాళ్ళు ఇస్తున్నారా, వాళ్ళని తలుచుకుని ఈయనే ఇస్తున్నారు. అలాగే వీళ్ళని తలుచుకుని ఆ పితృలోకంలో ఉన్న పుణ్యాత్ములకి అన్నం పెడుతున్నాం, అన్నం పెడితే ఈ వంశమంతా రక్షిస్తారు వాళ్ళు. అందువల్ల ప్రతి మాసము వారికి ఒక్క రోజు కింద గుర్తుపెట్టుకో. మానవులకి 1 నెల, పితరులకు 1 దినం, మానవులకు 1 సంవత్సరం అయితే దేవతలకు 1 రోజే. మళ్ళీ పితృదేవతలకి దేవతలకి తేడా ఉంది. మనకి నందననామ సంవత్సరం గడిచింది 365 రోజులు, ఈ 365 డేస్ దేవతలకు 1 రోజే కేవలం. ఇంకా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని 4 యుగాలున్నాయి. అత్యద్భుతంగా చెప్పేశాడు ఇక్కడ. 432,000 సంవత్సరాలని కలియుగం అంటారు. దీన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు, దాన్ని ఏమంటారు ద్వాపరయుగం అంటారు. కలియుగాన్ని 3తో గుణిస్తే 1,296,000 సంవత్సరాలు అయితే దానిని త్రేతాయుగం అన్నారు. కలియుగాన్ని 432,000 సంవత్సరాలని 4తో గుణిస్తే 1,728,000 సంవత్సరాలు, అది కృతయుగం. మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు. కలియుగం 432,000 సంవత్సరాల పక్కన 0 చేరితే మొత్తం 43,20,000 సంవత్సరాలు, అది 4 యుగముల కాలం. ఇలాంటి 4 యుగములు 1000 గడిస్తే బ్రహ్మగారికి 1 పగలట. ఇలాంటి 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక ఇంద్రుడు వెళ్ళిపోతాడు, ఒక మను వెళ్ళిపోతాడు. దీనికి మన్వంతరం అని పేరు. ఉదాహరణకి ఇప్పుడు మనం వైవస్వత మనువు కాలంలో ఉన్నాం, అందుకే వైవస్వత మన్వంతరే అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడున్న ఇంద్రుడు పురంధరుడు, వీళ్ళ ఆయుర్దాయం 43,20,000 ఇయర్స్. ఇవి గడిచాక ఒక ఇంద్రుడు ఒక మనువు కాలం చెల్లిపోయి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మరో మనువు వస్తాడు, మరొకడు వస్తాడు. ఇలా 1,000 మంది మనువులు గడిస్తే, 1,000 మంది ఇంద్రులు విడితే బ్రహ్మగారికి కేవలము ఒక్క పగలట. పాప మాయదారి బ్రహ్మగారి ఆయుర్దాయం. ఆయనకి మళ్ళీ 1,000 గడిస్తే రాత్రి 2,43,20,000 సంవత్సరాలైతే బ్రహ్మగారికి ఒక్కరోజు. ఇలాంటివి 360 అయితే ఆయనకు ఒక సంవత్సరం. అంటే బ్రహ్మగారు ఒక సంవత్సరం ఆయుర్దాయం అంటే మన సంవత్సరాలు లెక్కెట్టాలంటే 360 × 2,43,20,000 సంవత్సరాలు. మళ్ళీ ఇలాంటివి 100 అయితే ఆయనకు ఆయువు తీరుతుంది. ప్రస్తుత బ్రహ్మగారికి 50 ఇయర్స్. ఇప్పుడు 50 ఏళ్ళు నుండి పండగ చేసుకుంటున్నాడు, ఇంకా 51లోకి పూర్తిగా అవల 50వ సంవత్సరం రన్నింగ్ అవుతుందన్నమాట. అనగా ఒక బ్రహ్మ ఆయువు 100 × 360 × 2,43,20,000 సంవత్సరాల కాలం అంత ఆయుర్దాయం. ఇలాంటి బ్రహ్మ ఒకడు వెడితే శ్రీ మహావిష్ణువు మహాప్రళయం ఏర్పాటు చేస్తాడు. ఇలాంటి మహాప్రళయాలు ఇప్పటి వరకు ఎన్ని జరిగాయో నాకు తెలియదు, నీకు తెలియదు, అంతో ఎంతో తెలిసినవాడు మార్కండేయుడు ఒక్కడే. నాయన ఇందులో కూడా మళ్ళీ సంధ్యా సమయాలను ఉంటాయి. ఈ సంధ్యా సమయాలలో దేవతలకి రుద్రుడికి ప్రీతిపాత్రంగా అర్ఘ్యప్రదానాలు చెయ్యాలి. కలియుగం సంధ్యాంశలతో కలిపితే దీన్ని 1,08,000 సంవత్సరాల కాలం మంచి కాలమని, ఆ తర్వాత కాలం హీనాతిహీల కాలమని అంటారు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత ప్రళయం లాంటి కొన్ని కొన్ని మార్పులు వచ్చి జన నష్టం జరుగుతూ ఉంటుంది. జన నష్టం జరిగాక మళ్ళీ కొంచెం న్యాయం పెరుగుతుంది. తరచుగా కలియుగంలో దోషాచరణ ఎక్కువ చెప్పేశాడు. వరుస కృత త్రేతాద్వాపర కలియుగముల తపంబు భవ్య జ్ఞాన స్ఫురణము యజనము దోషాదరమును మానవులకు ప్రధానత కలుగున్. మనుష్యులకి కృతయుగంలో తపస్సు ఎక్కువ, త్రేతాయుగంలో జ్ఞానం ఎక్కువ, ద్వాపరయుగంలో యజ్ఞాలు ఎక్కువ, కలియుగంలో దోషాలు ఎక్కువ, అన్ని పాపాలే. పురాణం చెబుతూ ఉంటే కూడా శ్రద్ధగా అందరూ వచ్చి వినలేరు, లైవ్ ఇస్తూ ఉంటే వినలేరు. అప్పుడు ఛానళ్ళు మార్చే దౌర్భాగ్యులు కూడా ఉంటారు, అప్పుడు ఆవులించే వాళ్ళు ఉంటారు, నిద్రపోయే చండాలురు ఉంటారు, ఇష్టం వచ్చినట్టు కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఉంటారు, అటు ఇటు తిరిగేవాళ్ళు ఉంటారు. ఈ దోషాచరణములన్నీ కూడా కలియుగంలో మానవులకు ఎక్కువ. చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు. కృతయుగంలో తపస్సట, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం, కలియుగంలో పాపాచరణం. సరిగ్గా అప్పటిదాకా లేని పనులన్నీ. పద్మాకర్ గారు, మీరు పురాణం చెబుతున్నారు, ఈ రోజులో నాకు పనులు వచ్చిందంటే రాలేకపోతున్నాను అంటాడు దిక్కుమలాడు. ఇది దోషాచరణం అంటే. ఏ ఇన్నాళ్ళు లేని ఈ రోజు గుర్తొచ్చాయా నీకు? ఇది కలిప్రభావం. మందిగా తప్పు నాది కాదు, నేరం నాది కాదు, ఆకలిదన్నట్టుగా నేరం నాది కాదు, కలిపురుషుడితో గింటయ్యొచ్చుగాక. కానీ మానవాళికి క్రమంగా న్యాయంబులు ధర్మంబులు ఆయువులు ధనూబలములు నంతంతకు వత్స ఎంతయుతరుగుంత్రేతాయుగంబు దొడగి మనుజతతి కరయంగన్. కుమార విను, త్రేతాయుగం నుంచి క్రమంగా న్యాయం ధర్మం ఆయువు శరీర పటుత్వం తగ్గిపోతాయి. త్రేతాయుగంలో కంటే ద్వాపరయుగంలో తగ్గిపోతాయి, ద్వాపరం కంటే కలియుగంలో బాగా తగ్గిపోతాయి. న్యాయం ఎలాగో తగ్గుతోంది, ధర్మం తగ్గుతోంది, ఆయువు కూడా తగ్గిపోతుంది. పూర్వంలో ఎవడు 100 ఏళ్ళు బతికేవాడు ఉండడు, ఎప్పుడు ఎవడు ఢామ్మంటాడో తెలియదు, శరీరంలో పటుత్వం ఉండదు, మేడెక్కుతాడు పడిపోతాడు, కాళ్ళు విరిగి ఫ్రాక్చర్, గట్టిగా దోమ కొట్టింది గోక్కుంటాడు, డాక్టర్ గారండి మండిపోతుంది ఇక క్రీమ్ ఇవ్వరండి అని అడగాలి, చర్మరోగం. ఇలా ఒకటి కాదు మాయదారిది, అనుక్షణం అనారోగ్యాలు వచ్చి పట్టుకుంటాయి. ఆ యుగాలన్నీ క్రమంగా గడిచిన తర్వాత మహానుభావుడు బ్రహ్మదేవుడు నిద్రపోయి లేవగానే మళ్ళీ సృష్టి యథాప్రకారంగా కొనసాగిస్తాడు. అతడు రాత్రి నిద్రించు నిద్రావసరమా ప్రళయమగు లోకములకు ప్రభాతమగుడు మేలుకను దివమున భూతజాల సృష్టి పర్వత పొందు పర్యాయమి పాట జల్లు. బ్రహ్మరాత్రి వేళ నిద్రిస్తాడు. అనగా 1,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు గడిచాక ఆయన నిద్రకెళ్ళి ఇంకో 1,43,20,000 సంవత్సరాలు నిద్రపోతాడు. ఆ నిద్రించే సమయంలో లోకాలన్నీ ప్రళయంలో కలిసి నశిస్తాయి. మళ్లీ ఉదయం ఆయన లేస్తాడు. లేవగానే మెలకు తెచ్చుకోగానే ఈ ప్రాణుల్ని సృష్టిస్తాడు. ఈ క్రమం ఇలా సాగుతూనే ఉంటుంది. నాయన సుఖ బ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడు తేజోమయుడు, అన్నిటికంటే ముందు ప్రకాశించేది శుక్లం. కాబట్టి ఉత్తరాయణానికి అధిక శక్తిని తెలుసుకో. క్రమంగా శబ్ద రూప రస స్పర్శ గంధములనే పంచభూతాలు, పంచభూతాలతో ఏర్పడిన ప్రపంచము, వీటన్నిటినీ సృష్టించి కలుపుతాడు. ఈ మహిమ కలిగిన పరబ్రహ్మస్వరూపాన్ని గురించి తెలుసుకుంటే మానవుల కర్మలన్నీ పవిత్రములవుతాయి. మానవులు తెలుసుకోలేక పురుష ప్రయత్నమే గొప్పది అనుకుంటారు, కొందరు దైవం అంటారు. కానీ జ్ఞానం ఏమిటంటే నిరంతరం ప్రయత్నం చేసి కర్మఫలం ఆశించకుండా భగవంతుడి మీద ఆధారపడితే నీ ప్రయత్నం చేసావు గనక నీకు ఏమివ్వాలో అది ఆయన ఇస్తాడు. కాబట్టి పురుష ప్రయత్నం చెయ్యకపోయినా ఇబ్బంది, అలాగని దైవాన్ని నమ్మకపోయినా ఇబ్బంది. నేనేమీ చేయను కూర్చుంటానంటే నోట్లో అన్నం పెట్టడు ఆయన, అలాగని కేవలం నా ప్రయత్నంతో సాధిస్తానంటే కూడా సాధించలేవు. కాబట్టి పౌరుషము దైవము రెండూ కలిస్తే అది సృష్టి నిరంతర రహస్యం. భగవంతుడు ఎప్పుడు క్రియ చెయ్యి అన్నాడు. నిష్క్రియ ఒప్పుకోట, నేను ఖాళీగా కూర్చుంటా. డాక్టర్ గారు నెలకి జీతం ఇవ్వాలంటే ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఎవరికి ఎవరు, అది ఇవ్వకూడదు కూడా. అందువల్ల క్రియ దైవబలం ఈ రెండు ఇదే కాలస్వరూపం. ఇంతకీ కాలానికి దీనికి సంబంధం ఏమిటంటావా? క్రియ కాలమును అనుసరించి చెయ్యాలి. అనగా నిద్రపోయేటప్పుడు నిద్రపో, పని చేసేటప్పుడు పని చెయ్యి. ఒక్కొక్కప్పుడు కాలము తెలుసుకుని పనిచేస్తే ఫలితం వస్తుంది. ఎలాగంటావా? వ్యవసాయం చేసేటప్పుడు వేసవి కాలంలో ఎవడన్నా మొదలు పెడతాడా? నీరు లేని కాలంలో ఎండిపోయి ఎక్కడ చూసినా వర్షం చినుకు లేనప్పుడు కరువులో వర్షాలు రాగానే చక్కగా భూమిని దున్ని అందులో వేయవలసిన పంట వేస్తే ఆ వర్షాల వల్ల సకాలంలో పంటలు చేతికొస్తాయి. తరినిరిగి కాలం ఎరిగి వ్యవసాయం రైతు ఎలా చేస్తాడో, మన కాలం ఎలా అనుకూలిస్తుందో, ఏ సమయంలో ఏ వస్తువు ప్రజలకు అవసరమో, ఏ సమయంలో ఏది లాభం తెచ్చిపెడుతుందో అది ఎరిగి ఆ పని చేస్తే అందులో విజయం పొందుతాడు. అన్ని మామిడి పళ్ళే ఉన్న చోటకి మళ్ళీ ఎక్కడి నుంచో 100,000 మామిడి పళ్ళు ఎట్టుకో చంపితే అవడగొంటాడు అక్కడ? అందరూ మామిడి పళ్ళు అమ్ముతున్నప్పుడు దొరకందేదో అరటి పండు పట్టుకురా, అమ్మయ్యా అన్ని మామిడి పళ్ళురా, దొరక్క దొరక్క ఒక్క మామిడి పండు, ఒక అరటి పండు దొరికిందని దాన్ని 10 రూపాయలు ఎట్టు కొంటాడు. కాబట్టి అన్ని వస్తువులు ఒకే చోట ఉన్నప్పుడు దానికి దొరకనిది ఎక్కడికి పట్టుకొచ్చి చంపితే విలువో తెలుసుకుని దానిని వ్యాపారి ఎలా ధన సంపాదనకి వాడుతున్నాడో, దొరకని చోట దొరకని వస్తువుని పట్టుకొచ్చి అమ్మితే లాభమని ఎలా గ్రహిస్తున్నాడో, మనం కూడా కాలమును కనిపెట్టి దానికి అనుగుణంగా నడుచుకోవాలి. కాలం కలిసి రాని చోట బతిమాలడం వల్ల ఉపయోగం లేదు. ఇది చాలా గొప్ప మాట అండి. ఒక చోట విలువ ఉండదు అనుకుందాం కాసేపు. పద్మాకర్ గారి మీద విలువ ఉంటే పిలిస్తే ఉపన్యాసానికి రావాలి. విలువ లేకుండా ఏమయ్యా వస్తావా, ఖాళీ ఉందా, వస్తే రాలేతే లేదు అన్న చోటకి వెళ్ళకూడదట. అందుకని కాలములో ప్రధానమైనది తన విలువను కూడా గుర్తించి వెళ్ళాలి. అప్పుడు మానవుడు అందులో విజయం పొందుతాడు. ఇదే కాలము, ఇదే పరబ్రహ్మస్వరూపము. అతడికి సంకల్పం కలుగుతుంది, అతనికి కాంతి కలుగుతుంది, అతడు ఎప్పుడు సంసార బంధాలలో ఇరుక్కోడు అని పారాశర్యుడు ఆనాడు శుకునితో చెప్పి మరొక్క మాట చెబుతున్నాను విను. పుట్టినప్పటి నుంచి మానవుడు కాలానికి అనుగుణంగానే కదా నడుచుకుంటున్నాడు. చిన్నప్పుడు పుట్టాడు, అప్పుడు లేచి నడుస్తాడా, పాకుతాడు, తర్వాత అడుగులు వేస్తాడు. అడుగులు వేసిన తర్వాత క్రమక్రమంగా శరీరానికి కావలసిన అవయవాలన్నీ సంతరించుకుంటాడు. ఆహారంలో, వ్యాహారంలో, విహారంలో మార్పులు తెచ్చుకుంటాడు. ఆహారం ఎలా తినాలో వయస్సును బట్టి తింటాడు. వ్యాహారం అంటే ఎలా మాట్లాడాలో తెలుసుకుంటాడు. దానికి తగిన వేషం వేస్తాడు. అలాగే ప్రతి వ్యక్తికి పుట్టడం, పెరగడం, ఈ జాతకర్మలు, చోడాకర్మలు, విద్యాధ్యయనము, ఉద్యోగము, సంపద, దీనిని లోకానికి అనుగుణంగా ఖర్చు పెట్టడం, ఇవన్నీ యథాప్రకారంగా చేసి చిట్ట చివరి కాలంలో కొంత వయస్సు దాటాక ఇంక ఈ సంసారం వట్టి భ్రమ అని తెలిసి భగవద్భక్తులైన గురువులను ఆశ్రయించి జ్ఞానబోధ విని చివరికి వానప్రస్థాన్ని సేకరిస్తే వాడు కాలమును గుర్తించినవాడు. అంటే బాల్యం ఎప్పుడూ కూడా విద్యాభ్యాసము, ఆటలు వీటితో గడుపు. యవ్వనం రాగానే విషయలోనుడువవు, వార్ధక్యం రాగానే ఇదిగో ఇలాంటి పవిత్ర కార్యక్రమాలకి ఎక్కువ విలువి. అన్ని కాలాలలో అన్ని అవసరం, కానీ వార్ధక్యంలో ఇది ప్రత్యేకంగా అవసరం. ఇవి చేయిస్తే అటువంటి వాడు శాశ్వత జ్ఞానమును పొంది కాలస్వరూపుడైన విష్ణువు కటాక్షాన్ని పొందగలుగుతాడు. ఇంకొకటి,
గత హర్ష భయ క్రోధుడు ధృతిమంతుడు అప్రమత్త ధీమహితుడు సంశ్రిత ధర్ముడు దాంతుడు నగున తడవ సాదంబు నందడతుల వివేక.
కాలము ఒక్కొక్కప్పుడు మనకి చిరాకు తెప్పిస్తుంది. దానివల్ల హఠాత్తుగా కోపగించకూడని వాళ్ళ మీద కోపగిస్తాం, ఒక్కోసారి ఎందుకో తెలియదు గొప్పవాళ్ళ మీద కూడా అరుస్తాంట తొందరపడి. అందుకని కాలమును గుర్తించి, అమ్మో ఈ సమయంలో ఇది అనుకూలము కాదు, పెద్దల ఎడలు వినయంగా ఉండాలి, చిన్నపిల్లల్ని ఎలా చూడాలి ఇవి తెలుసుకోవాలి, అప్పుడు వాడికి హర్షము భయము కోపము తొలగుతాయి. ఈ హర్ష భయ కోపాలు తొలగగానే తొందరగా ఉబ్బిపోయి ఎగిరి గంతులేయటం, 10 రూపాయలు రాగానే హై బాబోయ్ అని ఎగిరి గంతులేయడం, తేడా వస్తే భయం పొందడం, ఏదన్నా అనుకున్నది అవ్వకపోతే కోపం పొందడం, ఇవి విడిచిపెట్టిన వాడు ధైర్యశాలి, వాడు బుద్ధిమంతుడు, వాడు కాలస్వరూపాన్ని అర్థం చేసుకున్నవాడు. ధర్మం ఒక్కొక్కప్పుడు అధర్మంగా కనపడుతుంది, అధర్మం ధర్మంగా కనపడుతుంది, ఇది కూడా కాలమేట. కరువు కాలం ఉంది, ఆ కరువు కాలంలో విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్నాడు కాబట్టి కాలాన్ని బట్టి తినకూడనిది తినడం ధర్మం అయ్యింది. అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి, అప్పుడు వెళ్ళి కుక్క మాంసం అడిగాడు అనుకోండి, అప్పుడు ధర్మమే అధర్మం అవుతుంది. కాబట్టి కాలమును బట్టి ఏది ధర్మమో ఏది అధర్మమో సమయాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ధర్మశాస్త్రాలని గ్రహించి ధర్మాధర్మాలు తెలుసుకోవాలి. అన్నిటికంటే జ్ఞానం చాలా గొప్పది. అందుకే పండితులు జ్ఞానాన్ని కోరి వాక్కుని మనస్సుని నిగ్రహిస్తారట. వాక్కుని మనస్సుని నిగ్రహించడం అంటే మాట ఎంత మాట్లాడాలో అంతే. ఉపన్యాసం లేనప్పుడు అనవసరంగా వాక్కూడదు, ఉన్నప్పుడు విజృంభించి చెప్పాలి. వాక్కుని అవసరమైనప్పుడు వాడి, అనవసరమైనప్పుడు నియంత్రించిన, మనస్సుని కోరికల వెంట వెళ్లకుండా నిగ్రహించిన అటువంటి వాడికి జ్ఞానం వస్తుంది, వాడిని పండితుడు అంటారు. వాడు పండితుడు తప్ప తనకి తాను గురుకవిని లఘుకవిని అని పెట్టుకుంటే తక్కువవాడు ఎక్కువవాడు ఎవడూ కాలేడు. శాంతి పొందడానికి విశేష జ్ఞానంతో ఉండాలి, ఆత్మనియమం పాటించాలి. నోటితో ఉచ్చారణతో పొరపాటున అపశబ్దములు వాడరాదు. కొంతమంది చూడండి, అందరూ ఉన్నప్పుడు కూడా వెనక ముందు చూడకుండా ఏదో 10 మంది కూర్చున్నప్పుడు బండబూతులు మాట్లాడేస్తూ ఉంటారు. పండితులకు కూడా ఉంది జబ్బు ఒక్కొక్కప్పుడు, కొంతమందికి మాట్లాడితే అసభ్య పదాలు, అవి పొరపాటున కూడా రోటి నుంచి రాకూడదు. ఒక వేదిక మీదే కాదు, కింద కూడా వాంగ్ నియంత్రణ కలిగి ఉండాలి. ఎంత వేదజ్ఞుడైనా లేక వేదగంధం లేనివాడైనా, ధర్మజ్ఞుడైనా పాపాత్ముడైనా, పైన చెప్పినట్టుగా వాక్కుని మనస్సుని నియంత్రణలో పెడితే వాడు జరామరణములకు అతీతమైన సంసార సముద్రం దాటి మోక్షం పొందుతాడు అని అత్యద్భుతమైన విశేషాలు చెప్పాడు. రేపు కూడా 3వ రోజు ఇంకా కొంచెం మిగిలిన శాంతి పర్వాన్ని పూర్తి చేసుకుంటాం. అవకాశం ఉంటే ఆనుశాసనికం కూడా అడుగు పెడతాం. ఆ భగవంతుడి కటాక్షంతో సాగుతున్న అత్యద్భుత ఈ మహాభారత ప్రవచనం అనే ఒక యజ్ఞం, పరమేశ్వర సంకల్పం, శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పం, ఆ కృష్ణుడు ఈ కృష్ణుడి రూపంలో చేసిన సంకల్పం నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగి ఇంత తొందర కాలంలో, చాలా శీఘ్రకాలంలో, ఎందుకంటే ఎక్కడ మొదలుపెట్టినా 7 గడిచాయి, ఇంత శీఘ్రకాలంలో బహుశా నేను ఎరిగి నైమిషారణ్యం తర్వాత కేవలం ఈ ఉండ్రాజవరంలో మాత్రమే అయ్యింది భారత ప్రవచనం ఇంత తొందరగా. ఆల్మోస్ట్ ఆల్ శాంతి పర్వం అయిపోయిందంటే ఇంకెంత గొప్ప విషయం మరి. ఇలాగే నిర్విఘ్నంగా సాగి ఈ ప్రాంతం నైమిషారణ్యంగా కీర్తి తెచ్చుకునుగాక. మళ్ళీ రేపు కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.
మంగళం జయ మంగళం మానల్ల నయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మానల్ల నయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా నల్ల నయ్యకు మంగళం. శిరము నందున మెరయు చుంగడి నెమలిపించకు మంగళం, శిరము నందున మెరయు చుంగడి నెమలిపించకు మంగళం, శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం, శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం, మంగళం జయ మంగళం మా నల్ల నయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. మంగళం జయ మంగళం మానల్లనయ్య కుమంగళం వన జగమ్మును ధిక్కరించడి వదన శోభకు మంగళం వన జగమ్మును ధిక్కరించడి వదన శోభకు మంగళం కరుణ రసమును చిందు జుండడి కన్ను దోయికి మంగళం కరుణ రసమును చిందు జుండడి కన్ను దోయికి మంగళం మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం బ్రహ్మచే పూజింపు